ত্রিমেনে আত্মভঞ্জ লাগছে। এরকম গৃহস্থটি ভগবানদের পুচ্ছারও వచ్చి ఏమంటున్నారంటే నాకేం రుణం ఏమి లేదండి, తర్వాత బాధ్యతలు కూడా అయిపోయినాయి, పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బాధ్యతలన్నీ నెరవేర్చేసాం, తీర్చవలసిన రుణాలు ఏమి లేవు, ఇంకా అంతా బాగానే ఉంది, కానీ మనస్సు కుదిరిపట్టడం లేదు, అన్ని పనులు పూర్తయినప్పటికీ అని అడిగిన ప్రశ్న ఏంటంటే, అన్నీ బాగానే ఉన్నాయి, చేయవలసిన పని నేను పూర్తి చేశాను, కానీ మనసు మటుకు ఇంకా శాంతికి రాలేదు, మనిషికి కుదిరి పట్టడం లేదు, మనసు ఇంకా చల్లబట్టడం లేదు, మనసు ఇంకా అనేయటం లేదు అని వారు ఆ గృహస్థ యజమాని భగవాన్ అడిగారు. అయితే భగవాన్ ఏమంటున్నారంటే, మనకు ఉపాసన స్థానాల్లో హృదయం ఒకటి, నీ మనస్సు కనుక హృదయంలో నిలబడి ఉంటే దానికి స్పష్టత చేకూరుతుంది, స్థిరత్వం కలుగుతుంది, మనస్సు అణుగుతుంది. అంటే సంసార కారణాలు బయట లేవు, మనసులోనే ఉన్నాయి. సంసార కారణాలన్నీ బాహ్యంగా లేవు, మనసులోనూ ఉంది. మన మనసులో ఉన్నదే బయటికి వ్యక్తం అవుతుంది. మన మనసులో లేనిది మనకు బయట కనపడదు, మన మనసులో ఉన్నదే బయట కనిపిస్తాం. సంసార కారణాలన్నీ కూడా మనసులో ఉన్నాయి. మంచి అలవాట్లైనా మనసులో ఉన్నాయి, చెడు అలవాట్లైనా మనసులోనూ ఉన్నాయి. అయితే మంచి అలవాట్లు పెంచుకుంటూ పెంచుకునే కొద్దీ చెడు అలవాట్లు తగ్గుతాయి. మంచి అలవాట్లు కనుక పెంచుకుంటా అంటే అది మనస్సు నిగ్రహించబట్టడానికి, మనస్సు అణగటానికి మంచి అలవాట్లు సహకరిస్తాయి. మంచి జ్ఞానాన్ని సంపాదించడానికి సహకరిస్తుంది, అజ్ఞానం పెరగటానికి ఏమి చెడు అలవాట్లు సహకరిస్తాయి. జ్ఞానం లేకపోతే అజ్ఞానం నశించదు. ఆత్మచింతనం వల్ల మనస్సుకి శాంతి వస్తుంది, దైవ చింతనం వల్ల మనస్సుకు శాంతి వస్తుంది, విషయ చింతనం వల్ల అశాంతి వస్తుంది. మనకి తలంపులు ఎందుకు వస్తాయంటే మన విషయాన్ని చింతిస్తున్నాం కాబట్టి తలంపులు వస్తున్నాయి, కానీ విషయాలను చింతించకపోతే ఆ తలంపులు రావు. మనం ఏదో విషయాన్ని చింతిస్తుంటాం, దాన్ని బట్టి మనకు తలంపు వస్తాం. విషయాన్ని చింతించకుండా ఆత్మనే చింతిస్తూ ఉంటాం అనుకోండి, తలంపులు ఆగిపోతాయి. విషయాన్ని చింతిస్తుంటే తలంపులు పెరిగిపోతూ ఉంటాయి. అంటే తలంపులకు ఆధారం ఏంటి? విషయ చింతన. విషయ చింతన మామూలుగా అనేది ఆత్మను చింతించి కొద్ది, దైవాన్ని చింతించి కొద్ది, హృదయ స్థానంలో ఉన్నటువంటి ఈశ్వరుని, ఆత్మని, బ్రహ్మమును నువ్వు చింతిస్తా అంటే నీకు తలంపులు అణిగిపోతాయి, మనస్సు అణిగిపోతుంది, తర్వాత దుఃఖం నశిస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే, మనం అవసరమైనప్పుడు మన మనస్సును ఉపయోగించుకోవచ్చు, అవసరమైనప్పుడు దాన్ని వాడకూడదు. మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ అహంభావాన్ని ఉపయోగిస్తూ ఉంటాం, మాటలు, చేతలు, ఆలోచనలు, అహంభావాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. అహంభావాన్ని ఉపయోగించుకుని అది పెరిగిపోతుంది. మనసులో ముఖ్యమైన భాగం ఏంటంటే అహంభావన. మనసులో అహంభావనలు పక్కన పెట్టి మన మనస్సును ఉపయోగించుకుంటా ఉంటాం అనుకోండి, అది మన శ్రేయస్సుకు సహకరిస్తుంది. మనసులో ఒక భాగమైన అహంభావన, దాన్ని సెపరేట్ చేసేయాలి. మనసులోంచి అహంభావాన్ని వేరు చేసి సెపరేట్ చేసేసి మనసును ఉపయోగించుకుంటూ అహంభావాన్ని కనుక మనం ఉపయోగించుకోకుండా ఉంటే అది నెమ్మదిగా అడిగిపోతుంది. రోజు దాన్ని వాడుతున్నాం అనుకున్న అహంభావాన్ని అది పెరిగిపోతూ ఉంటుంది, దాన్ని వాడకపోతే అది అణిగిపోతాం. అందుచేత మన దైనందిన జీవితంలో దాని వ్యవహారం తగ్గించాలి, అనుభవం అయితే వ్యవహారం తగ్గించాలి. అది ఎలా తగ్గుతుంది? దైవాన్ని ప్రార్థించడం వల్ల, దైవాన్ని చింతించడం వల్ల, దైవాన్ని ధ్యానం చేయటం వల్ల అనుభవం తగ్గుతుంది. మన శరీరానికి ఎప్పుడైతే ఎలా విశ్రాంతి ఇస్తూ ఉంటామో మనసు కూడా విశ్రాంతి ఇవ్వాలి. మనస్సును మీరు క్వైట్గా ఉంచి దాన్ని శాంతిగా ఉంచి మీకు ఏకాగ్రత పెరుగుతుంది, పవిత్రత పెరుగుతుంది. మన స్వభావం ఎప్పుడు ఇరుగ్గా ఉంటుంది, ఆ ఇరుకులోంచి మన స్వభావాన్ని విశాలం చేస్తే, మనస్సును కనుక విశాలం చేస్తే, అది ఏంటంటే రోజు మనం మామూలుగా బాగుపెట్టే తలంపులన్నీ వాటిలంతటా వేరు ఆగిపోతాయి. మంచి విషయాలను చింతించటం వల్ల, మంచి గుణాలను చింతించటం వల్ల, వాల్యూస్కి విలువలకి మనం ప్రాధాన్యం ఇవ్వటం వల్ల, అలా కూడా మనకి మన ఏ గుణ ఏ చెడు గుణాలు అయితే మనల్ని బాధిస్తున్నాయో వాటి అంతరవే మనం విడిచిపెట్టేస్తాయి. ఇది అంటే మన జ్ఞానంలో ఇది కూడా ఒక భాగం. మంచి గుణాలని, మంచి ఆదర్శాన్ని మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి, మంచి విలువల్ని మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి, ఆటోమేటిక్గా చెడు నుంచి, దురభ్యాసాల నుంచి, దురలవాట్ల నుంచి మనస్సు విడుదల పొందు. అంటే మంచిని చింతిస్తుంటే చెడుకు దూరం అయిపోతుంది, అంతే కదా. ఇక్కడి నుంచి మనం నరసాపన అడుగుతానికి నెమ్మదిగా జిన్నూరుకు దూరం అయిపోతూ ఉంటాం. అలా మంచిని చింతించి కొడుకు మనం చెడుకి దూరం అయిపోతూ ఉంటాం. అప్పుడు చెడ్డతో డైరెక్ట్గా మనం ఫైట్ చేయక్కర్లేదు. మంచిని చింతించడం వల్ల, మంచి గుణాలు పెంచుకోవటం వల్ల చెడుకు దూరం అవుతాం. అయితే మంచి గుణాలు మనసులో ఉన్నాయి, చెడు గుణాలు మనసులో ఉన్నాయి. అయితే రూపం కంటే గుణం గొప్పది, గుణం కంటే జ్ఞానం గొప్పది. ఈ గుణాలన్నీ, ఈ మంచి గుణాలు ఏం చేస్తాయంటే మనకు ఆత్మజ్ఞానాన్ని పొందటం కోసం, మన స్వరూపం తెలుసుకోవటం కోసం మనకి మ్యాక్సిమం సహకరిస్తాయి. అందుకు మంచి గుణాలు. మనం సొంతంగా మన కాలం మీద మనం నిలబడలేకపోతే, అంటే మనం సొంతంగా కష్టపడి మన ఏకాంతవాసంలో ఉండి సాధన చేసే శక్తి మనకు తక్కువగా ఉంటే, సత్పురుషుల యొక్క సహవాసం చేస్తుంటే, వాళ్ళ తాలూకు గుణాలు, మంచి గుణాలు, వాళ్ళ తాలూకు శాంతి, వాళ్ళ వైబ్రేషన్స్ మన మీద పనిచేసి మనకి మన మనసుని, మన నడవడికని వాళ్ళ యొక్క ఆ వైబ్రేషన్స్ తీర్చిదిద్దుతాయి. అంటే సాధు పురుషుల యొక్క సహవాసం కల్పవృక్షంతో సమానం. వాళ్ళు అన్నీ ఇస్తారు మనకి, సత్పురుషులు మోక్షాన్ని కూడా ఇస్తారు. హృదయస్థలంలో మనస్సుని నిలబెట్టవచ్చు. అలా హృదయస్థలంలో మనస్సును నిలబెట్టి ఉంచటం ఏమవుతుందంటే, మనస్సు కరిగిపోతుంది, మనస్సు నశిస్తుంది. నీ హృదయస్థలంలో కనుక మనస్సు నిలబెట్టి ఉంచితే, నువ్వు కర్మయోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం అని చేసినట్టే, అన్ని యోగాలు ఆచరించినట్టే. అంటే హృదయం చాలా చల్లగా ఉంటుంది, ఈశ్వరుడి నివాసం. భగవంతుడు ఎక్కడున్నాడంటే హృదయంలో ఉన్నానని చెప్పాడు. ఈశ్వర నివాసం ఏమిటంటే హృదయం. ఎక్కడైతే బ్రహ్మం ఉందో, సత్యం ఒకటే బ్రహ్మము. ఈ దేవతలు మనం అనుకునే దేవతలందరికీ, ఈ ప్రపంచానికి, ఇతర లోకాలకి, అన్ని లోకాలకి ఆధారంగా ఉన్నది బ్రహ్మము. ఏది సత్యం అంటే ఒకటే సత్యం. సత్యం రెండు రకాలుగా, మూడు రకాలుగా ఉండదు. ఏది సత్యం అంటే బ్రహ్మము, అదే సత్యం. దేవతలందరికీ ఆ బ్రహ్మమే ఆధారం. మన మనలో ఉన్న మాయ, మంచితనం లేకుండా, జ్ఞానం లేకుండా, విద్య లేకుండా అది నశించదు. మాయ నశిస్తుంది. ఎప్పుడు నశిస్తుంది? మీ ఆత్మవిద్యను సంపాదిస్తే మాయ నశిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తే మాయ నశిస్తుంది, లేకపోతే మాయ నశించదు. పరమేశ్వరుని నిరంతరం చింతించడం వల్ల కూడా మాయ నశిస్తుంది. ఎవరు ఏది చెప్పినా మీరు వినవచ్చు, కానీ మీ ఆలోచన విడిచిపెట్టకూడదు. మీరు సొంతంగా ఆలోచించుకోవాలి. ఆలోచన విడిచిపెట్టుకోకూడదు, ఎందుకంటే ఆలోచన అమృతం. వివేకాన్ని పోగొట్టుకోకూడదు, విచక్షణను పోగొట్టుకోకూడదు. విచారణ మార్గానికి వివేకం చాలా ముఖ్యం. వివేకం వల్ల కూడా మనస్సు అనబడుతుంది. వివేకవంతుడై జీవించేవాడికి 4 రోజులు వెనక ముందు వాడికి జ్ఞానం పెరుగుతుంది. విచారణ మార్గంలో మీరు ప్రయాణం చేస్తుంటే, విచారణ చేస్తూ చేస్తూ ఇలా చేస్తూ ఉంటే మీకు ఆత్మ యొక్క మాధుర్యం తెలుస్తుంది, ఆత్మ యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. మీ హృదయంలో ఆ సత్యవస్తు యొక్క వైభవం తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు సత్య సాక్షాత్కారం అయిందో, ఆత్మ దర్శనం అయిందో, దాని పరిమళము, దాని వాసన, దాని సువాసన మీ ప్రాంతమే కదా ప్రపంచం అంతా చుట్టుకుంటుంది. ఇప్పుడు మల్లెపూల వాసన చూడండి, ఎక్కడో మల్లెపూ ఉంటుంది, మనకు వాసన వచ్చేస్తా ఉంటుంది సువాసన. అలా మీకు జ్ఞానం కలిగింది అనుకోండి, మీ లోపల ఉంటుంది ఆ సద్వస్తువు, సత్యవస్తువు యొక్క తాలూకు కొంత అనుభవం మీకు కలిగిందనుకోండి, మీకు ఎప్పుడైతే దానికి అనుభవం వచ్చిందో, ఈ ఉపాధి ద్వారా, అంటే ఆత్మానుభవం, ఆత్మానుభవానికి సంబంధించినటువంటి పరిమళం మొత్తం మీ ప్రాంతమే కాదు, లోకానంతా చుట్టుకుంటుంది. నీ ద్వారా అనేక మంది బాగుపడతారు. నిజ అవతార పురుషులు ఎవరిని మనం ధ్యానం చేసినప్పటికీ మీరు ఆత్మజ్ఞానం కలగడానికి సహకారం అందుతుంది. అందటమే కాదు, దేవుని ధ్యానం చేయగా 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 ఆయన తాలూకు అనుగ్రహం మన బుద్ధికి అందుతుంది. అందటమే కాదు, అనుగ్రహం మనం చుట్టుకుంటున్నట్టు కూడా మనకు తెలుసు. అది నేను కొంత కాలం పడక తొందరపడక్కర్లేదు. మీరెవరు మనకి జ్ఞానం వస్తుందో రాదని అనుమానం అక్కర్లేదు. అందరూ జ్ఞానానికి వారసులే. మీరు జ్ఞానానికి వారసులు కాదనుకోండి ఇక్కడికి ఎవరు రారు. మీరు జ్ఞానానికి వారసులు కాబట్టి మీరు ఇక్కడికి వస్తున్నారు, లేకపోతే మీరు రారు. రావాలనే సంకల్పం మీకు రాదు. అందరికీ జ్ఞానం కలుగుతుంది, అందరికీ శాంతి కలుగుతుంది, ఇందులో అనుమానం లేదు. కొంతమందికి 4 రోజులు ముందు కలగవచ్చు, 4 రోజులు వెనక్కి కలగవచ్చు. అంతేగాని మీరు అందరూ జ్ఞానానికి శాంతికి వారసులే. అదే ఏదైనా తలంపుడు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, మీ అలవాటు ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మనకి జ్ఞానం కలగదేమో శాంతి కలగదేమో మీకు అనిపిస్తుంది. కానీ భగవంతుడు ఎప్పుడైతే మీ జీవితాన్ని మలుపు చెప్పాలో అది భగవంతుడు చూసుకుని మీకు అంతర్దృష్టి కలగదేసి మీకు ఆ శాశ్వతమైనటువంటి శాంతిని మిమ్మల్ని స్థిరపరుస్తాడు. మీరేం తొందరపడక్కర్లేదు, రాదు రాదు అని అనుకోక్కర్లేదు, వస్తుంది. విచారణ మార్గంలో మీరు మనస్సు ఏదైనా ఉందో లేదని దాన్ని ప్రశ్నించుకుంటే, ఈ మనస్సు ఎవరు, ఈ నేననే తరం, ఈ నేననేది ఎవరు అని విచారణ చేసినది నశిస్తుంది. ఆ మనస్సును బాగా ఎక్స్ప్లెయిన్ చేసినది నశిస్తుంది. ఏక వస్తువుని చింతించడం వల్ల కూడా మనస్సు నశిస్తుంది. మీకు ఏదైనా తలంపు రాకపోతే ఆ పని అవగాహన మీరు అనుకోకండి. ఈశ్వరానుగ్రహం అంటే మీ తలంపుతోడు సంబంధం లేకుండా పని మీకు అయిపోతుంది. మనం ఏమనుకుంటామంటే మనకి తలంపులు రాకపోతే ఆ పని పూర్తి అవుదే అనుకుంటాం. శక్తి జీవుడికి లేదు, శక్తి ఈశ్వరుడు. జరిగేదంతా ఈశ్వర సంకల్పం, అనుకునేదంతా మన సంకల్పం. అంటే మనకు తలంపు రాకపోయినా మన తలంపుతోడు సంబంధం లేకుండా ఒక పని అయిపోతూ ఉంటుంది. మనకు అనుకూలమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలా ఏమిటంటే ఈశ్వరుడు సంకల్పించాడు అలా అయిపోతూ ఉంటుంది. మన సంకల్పానికి అడ్డు వస్తుంది, అవ్వకపోతుంది. ఈశ్వర సంకల్పానికి అడ్డు లేదు. మీరు కూడా మీ జీవితంలో మీరు అనుభవం చూసుకోవచ్చు, పరిశీలన చేసి చూసుకోవచ్చు. ఒక పని మనం ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు. ఒక పని మన తలంపుతో సంబంధం లేకుండా, సంకల్పంతో సంబంధం లేకుండా అయిపోతుంది. ఇదేంటి ఎలా అయిపోయింది అనుకుంటాం, అది ఈశ్వర సంకల్పం. మన ఇంట్లో ఏదైనా ఉన్నాయనుకోండి, ఈ కంచాలు గ్లాసులు ఉన్నాయి, అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాం, ఓ పక్కన పెట్టుకుంటూ ఉంటాం. అలాగే మన మనోదేహమును కూడా అవసరమైనప్పుడు ఉపయోగించాలి, లేకపోతే పక్కన పెట్టుకోవాలి. అయ్యే మనం అనుకోకూడదు, అయ్యే మనం అనుకోకూడదు. అయ్యే మనం అనుకున్నాయి మనం కాదు. ఎందుకంటే మనం కానీ ఎన్నిసార్లు మనం అనుకున్నా విడిపోవటం తప్పదు. అందుచేత భగవాన్ చెప్పే సూత్రం ఏంటంటే, మీ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి, మీ మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోండి, ఆ రెండాటిని ఆరోగ్యంగా ఉంచుకోండి. ఆ రెండాటిని ఆరోగ్యంగా ఉంచుకుని ఈ ఆత్మజ్ఞాన సముపార్జనకి, ఈ శాంతి సముపార్జనకి, మీరు మోక్ష సుఖం పొందడం కోసం, మోక్షం పొందడం కోసం ఈ రెండాటిని మీరు ఉపయోగించుకోండి. మనోదేహం అంటే మనోదేహములకు పనేముంది, అదే అంతా స్వప్నంతో సమానమే. కానీ నువ్వు ఏం చేయాలంటే ఈ మనోదేహం ఉపయోగించుకుని నువ్వు మోక్షాన్ని సంపాదించాలి. మోక్షం తప్పించి, బ్రహ్మము తప్పించి, ఆ శాశ్వతమైనటువంటి శాంతి తప్పించి, ఆత్మజ్ఞానం తప్పించి, మిగతా అన్నీ కూడా స్వప్నంతో సమానం. చాలామంది ఏమంటారంటే, మాకు శాంతి ఉంటుంది కదండి, మనసు కుదిరిగా ఉంటుంది. దానికి కారణం ఒకటి, ఎందుకు కుదిరిగా ఉంటుంది అంటే దానికి ఎక్కడో మమకారం ఉంటుంది. మనకు ఎందుకు నా మనసు కుదిరిగా ఉంటుంది, దానికి ఏదైనా కారణం ఉండాలి కదా, ఎక్కడో మమకారం ఉంటుంది. ముందు బాహ్యంగా ఉన్న మమకారాన్ని తగ్గించుకుంటే లోపల అహంకారం కూడా వీకన్ అవుతూ ఉంటుంది. అందుకే కొంతమంది చెబుతూ ఉంటారు, మమకారం విడిచిపెట్టకుండా అహంకారం ఆడికి పోదాం. అంటే మమకారాన్ని త్యాగం చేస్తే అహంకారం పోవటానికి అది సహకరిస్తాను. అంటే అది నీ హృదయంలో ఉన్న శాంతి నీకు తెలిస్తే నీ మనస్సు విషయాల మీద పొమ్మన్నా పోతుంది. అదే రమణ మహర్షి గారు చెప్తా ఉండే, ఏరీ మీద కూర్చోవడానికి అలవాటు పడ్డవాడు గాడిద మీద కూర్చోవాలని అడుగు, మన తలంపు కూడా రాదు. ఏరీ మీద కూర్చోవడానికి అలవాటు పడ్డవాడు కట్టండి, గాడిద మీద కూర్చున్నామని ప్రయత్నం చేయగలిగిన ప్రయత్నం అంటే నా తలంపు కూడా రాదు. అంటే నీ హృదయంలో ఉన్న శాంతి నీకు అందుతుంటే నీ మనసు చెలించదు. బుద్ధికి అన్నిటికంటే ఏ ఇష్టం ఏంటంటే హృదయంలోనే సత్యం. మీ హృదయంలోనే నిజం మీరు తెలిసే వరకు, ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా బుద్ధి యొక్క చేపలేని తగ్గదు. మోక్షం ఎక్కడుంది, మన హృదయంలోనే ఉంది. మనం తాలూకు అనుభవం మనకు వచ్చే వరకు ఈ బుద్ధి యొక్క చాపల్యం ఆగదు. నిద్ర అంటే అందరికి ఇష్టం. నిద్ర రాకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, స్లీపింగ్ టాబ్లెట్స్ ఏమని అడుగుతాం. నిద్ర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ ఇష్టపడతారు నిద్ర అంటే. ఒకరోజు నిద్ర సరిగ్గా పట్టకపోతే మాకు నిద్ర రావటం లేదండి, సరిగ్గా ఇబ్బంది పడిపోతుంది, నిద్ర కావాలని కోరుకుంటారు. దానికి కారణం ఏంటి చెప్పండి? నిద్ర రాకపోతే నష్టం ఏంటి? ప్రతి మానవుడు నిద్రలో సుఖంగా ఉంటున్నాడు అంచేది వాడు నిద్ర కోరుకుంటున్నాడు. ప్రతి మానవుడు నిద్రలో సుఖంగా ఉంటాడు అయించేది వాడు ఆ నిద్రలో వాడికి అద్దెలు లేవు, లోకవాసన ఉండదు, పూర్వజన్మలు కూడా ఉండవు, రాబోయే జన్మలు కూడా ఉండవు, ఈ దేవతలు కూడా ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఉంటాడు, ఉండటంలో కూడా సుఖంగా ఉంటాడు. నీకు అక్కడ హద్దులు పరిమితులు ఏమి లేవు. అంటే నిద్రలో నీకు సుఖం తెలుస్తుంది కాబట్టి నిద్రను కోరుకుంటున్నావు, కానీ లేదా నీ నిద్రను కోరుకో. నిద్రని మనం కోరుకోవడానికి కూడా కారణం ఉంది. ఇంకేది అక్కడ సుఖం ఉంది, సుఖం ఉంది కాబట్టి కోరుకుంటున్నాం. అక్కడ సుఖం లేదని కూడా నిద్రను ఎవరో కోరుకోరు. నిద్రలో ఏ వస్తువు అయితే ఉందో ఇప్పుడు కూడా నీ వృజంగా అదే వస్తువు. కానీ నీకు పరిమితులు ఎవరు తీసుకొస్తున్నారు? ఈ అసత్యమైన ఏమి తీసుకొస్తుంది, నిజ్యాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు గాఢ నిద్ర నుంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే దేహంతో తాదాత్యం పొందే తలంపు మనకు వస్తుంది. దేహంతో తాదాత్యం పొందే తలంపు వస్తుంది, అదే పరిమితులను తీసుకొస్తుంది, అదే హద్దుల్ని తీసుకొస్తుంది. దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? పరిమితుల నుంచి దుఃఖం వస్తుంది. అంతటా నేను ఉన్నాను నాకు అనుభవం వచ్చినప్పుడు ఆ మనిషికి ఇంకా దుఃఖం లేదు. ఈశ్వరుని చింతించగా చింతించగా ఈ నిజాన్ని నేను నశిస్తాను. మోక్షం ఉంటే అది ఎక్కడో ఉందేమో ఎప్పుడో వస్తుందేమని మనకు అనిపిస్తూ ఉంటుంది. మోక్షం అనేది ఏం లేదు. ఆ ఈ జాగ్రత్త అవస్థలో కనుక గాఢ నిద్ర స్థితిని మనం తెచ్చుకుంటే మోక్షం వచ్చేస్తుంది. అంటే రెండు ఒకేసారి అనిపిస్తే మనకు అది మోక్షం. గాఢ నిద్రలో ఉన్నటువంటి శాంతి, గాఢ నిద్రలో ఉన్న సుఖం, జాగ్రత్త అవస్థలను ఎలుక సైమల్టేనియస్గా ఒకేసారి కనుక మనం అనుభవంలోకి వస్తే అదే మోక్షం. అయితే శాంతి అనిర్వచనీయం, అది మన మాటకు అందదు, మన మనస్సుకు అందదు. అయితే సాధ్యమైన వరకు మాటకంటే మౌనం మంచిది. మాటకంటే మౌనం ఆత్మజ్ఞానానికి సహకరిస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు ఉదయం మొదలు సాయంత్రం దాకా చూడండి, మనిషి అవసరమై మాట్లాడిన దానికంటే తను ఆత్మస్థుతి చేసుకోవడం కోసం, ఇతరులు నిందించడం కోసం మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్పే మాటలు మీరు నమ్మొద్దు, మీరు చూసుకోండి. కొంచెం తెలియని వాళ్ళు, ఆత్మస్థుతి బయటకు తెలియని వారు, వాళ్ళే ఆత్మస్థుతి చేసుకుంటారు. తెలియతో కూడా ఆత్మస్థుతి తెలిసిపోతూ ఉంటారు. ఈ మానవుడికి ఈ రెండు చాలా ప్రమాదం. ఒకటి ఆత్మస్థితి, రెండు పరిణామం. ఈ రెండింటి వల్ల మనకు స్థూల బుద్ధి పెరిగిపోతుంది, అంటే దేహ బుద్ధి పెరిగిపోతుంది, దేహాభిమానం పెరిగిపోతుంది. దేహాభిమానం పెరిగిపోతే ఆ నిష్పత్తిలో దుఃఖం కూడా పెరుగుతూ ఉంటాయి. మనం మాట్లాడేటప్పుడు శివానంద గారు చెప్పినట్టు నాలుగు సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడాలి. మనం జనరల్గా అహంభావన కోసమే మాట్లాడతాం. జ్ఞాన్ని అనుగ్రహించడానికి మాట్లాడతాడు. అజ్ఞాని తన అహంభావాన్ని, తన గొప్పతనాన్ని తన ఆత్మహత్య చేసుకోవడానికి మాట్లాడతాడు. ఎక్కడైతే మాట లేదో అక్కడే జ్ఞానం ఉన్నాడు. కానీ జ్ఞాని కూడా మాట్లాడతాడు, అనుగ్రహించడానికి మాట్లాడతాడు. అజ్ఞాని కూడా మాట్లాడతాడు, తన అహంభావాన్ని వ్యక్తం చేసుకోవడం కోసం, తన గొప్పని వ్యక్తం చేసుకోవడం కోసం వాడు మాట్లాడతాడు. కొంతమంది ఎదటి వాళ్ళలో ఉన్న మంచిని, ఎదటి వాళ్ళలో ఉన్న సహృదయాన్ని, ఎదటి వాళ్ళలో ఉన్న సద్బుద్ధి ఏదో ఉండదండి, ఏదో ఉండదు అంటే తక్కువ చేసి చెప్తారు. ఆడికి అసూయ లక్ష్యం అంటే మన అసూయ ఉన్న వస్తువును ఉన్నట్టుగా గ్రహింపని వదతి. ఉన్న వస్తువును ఉన్నట్టుగా మనం గ్రహించడం లేదనుకోండి, దానివల్ల ఎవరు నష్టపోతారు? వస్తువు నష్టపోదు, మనం నష్టపోతాం. అంటే మీరు ఈ దురలవాటులోంచి, ఈ అరిషడ్ వర్గాల్లోంచి, దుర్గుణాల్లోంచి కనుక మనం బయటపడగలిగితే, అది మనం బయటపడగలిగితే అది నీ లోపలన్న యథార్థం, నీ లోపలన్న వాస్తవం, నీ లోపలన్న జ్ఞానం, నీ లోపలన్న శాంతి, అలౌక శాంతి, నీ లోపలన్న బ్రహ్మం, నీ లోపలన్న సత్యం తనంతరు తానుగా నీకు ప్రకాశిస్తుంది. మనం అందరం ఇప్పుడు జ్ఞానంలోనూ ఉన్నాం, మనం అందరం మోక్షంలోనూ ఉన్నాం, మనం అందరం శాంతిలోనూ ఉన్నాం. కానీ ఉన్నామన్న సంగతి మనకు తెలియటం లేదు. ఇంచేత మనవంతుడు వ్యక్తి భావన మాకు తెలియని ఉంటుండే. మరి వ్యక్తి భావన ఎలా పోతుంది? అదే పూజ చేస్తే పోతుందా, జపం చేస్తే పోతుందా? అదే ఈ పూజ జపము జ్ఞానము తపస్సు ఇవన్నీ వ్యక్తి భావన పోవటం అంటే. తపస్సు లేకుండా విద్య లేకుండా జ్ఞానం కలగదు, తపస్సు లేకుండా విద్య లేకుండా ఆత్మజ్ఞానం కలదు. అంటే తపస్సు అంటే ఏంటి? నీలో నీ అనుభవానికి అడ్డొచ్చే విషయాన్ని ఎండింపు చేయడమే తపస్సు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు నోటితోటి ఏమి చెడ్డ మాటలు అనక్కర్లేదు, చేతితోటి ఏమి మీరు చెడ్డ పనులు చేయక్కర్లేదు, మనసులో మనకి ఏదైనా చెడ్డ తలంపులు వస్తాయనుకోండి వాటికి కూడా మనం భగవంతుడికి ఈ జన్మలో కాకపోయినా రాబోయేదండి అని సమాధానం చెప్పాలి. నోటితోటి మాట్లాడక్కర్లేదు, చేతితోటి చేయక్కర్లేదు, మనసులో ఏదైనా చెడు తలంపు వచ్చింది అనుకోండి మనకి దానికి కూడా మనం భగవంతుడికి ఏదో రోజు సమాధానం చెప్పాలి. మనం 1 కోటి రూపాయలు సంపాదించడం తేలిక, లేదా 10 అంతస్తులు మేడ కట్టడం తేలిక. మానవుడు తన స్వభావాన్ని తన అలవాటుని మార్చుకోవడం కష్టం. ఇంతకే గురువు, ఇంతకే తపస్సు, ఇంతకే విద్య, అన్నిటి ఇంతకే కావాలి. మన స్వభావాన్ని మార్చుకోవటం మీకు ఒక మాటలతో అయిపోదు. మంచి పుస్తకాలు అధ్యయనం చేయాలి, మంచి వారితో సహవాసం పెంచుకోవాలి. తర్వాత భగవంతుడు ఏం మాటలు చెప్పాడు, భగవంతుడు ఏదైతే చెప్పాడో ఆ పని మనకు చేతనైనంత చెయ్యాలి. భగవంతుడిని నిషేధించిన పనిని దాని జోలికి మనం వెళ్ళకూడదు. మనకు తక్కువ అనవసరం, ఆయన యుద్ధం చెప్పాడు కాబట్టి మానేయట. అంటే వేద చోదితమైనటువంటి కర్మని మనం చేస్తే మనం పవిత్రులు అవుతాం. వేదం ఏ పని అయితే చేయమని చెప్పిందో, భగవంతుడి గీతలు ఏ పని అయితే మనం చేయమని ఆదేశించాడో, దానివల్ల ఏమవుతాం మనం? పవిత్రులు అవుతాం. ఒక విషయం మీరు మర్చిపోకండి, ఈ పూజ ఈ జపము ధ్యానము విచారణ ఇవన్నీ మనం పవిత్రం అవటం కోసం. తీర్థయాత్రలు తిన్నా, నదుల్లో స్నానం చేసినా మనకి పవిత్రం అవటం కోసం. మనకి ఎప్పుడైతే ఏకాగ్రత కలిగిందో, ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయమంటారంటే చాలామంది ఏకాగ్రత కలగటం కోసం. చెడు అలవాట్లు విడిచిపెట్టి మంచి అలవాట్లు ఒకటి రావటానికి కూడా మీ ధ్యానం మీకు సహకరిస్తుంది. ఇంకేం కలిగిస్తుందంటే మీ సూక్ష్మబుద్ధి కలుగుతుంది. సూక్ష్మబుద్ధి కలుగుతుంది. సూక్ష్మబుద్ధి ఎప్పుడైతే కలిగిందో, మీ తలంపుల్లో ఉన్న దోషాలు, మీ అలవాట్లో ఉన్న దోషాలు, దాని పరిణామాలు వచ్చే దుఃఖం మీకు స్పష్టంగా తెలుస్తాం. దేవుడు గుళ్ళో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, దేవుడు కైలాసంలో ఉన్నాడు అనిపిస్తాను. నీ దేహబుద్ధి కారణంగా అనుకుంటున్నావు, కానీ దేవుడు అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అన్ని చోట్ల దేవుడు లేని చోటంటూ లేదు, అంతటా ఉన్నాడు, నీ హృదయంలో కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఈ నేననే తలంపు, నేననే బుద్ధి నీకు ఎక్కడైతే పుడుతుందో అక్కడే ఉన్నాడు దేవుడు కూడా. అయితే నీకు మంచితనం లేకపోతే, సహృదయం కనుక లేకపోతే, పుణ్యబలం నీకు లేకపోతే, బుద్ధిబలం నీకు లేకపోతే, భావనాబలం నీకు లేకపోతే, ఆ నేను అనే మొదటి తలంపు యొక్క మూలం కూడా నీకు తెలియదు. మనిషికి ఎంతో కొంత పుణ్యబలం ఉండాలి. అందుకే కృష్ణుడు కూడా, కానీ జ్ఞాని అయిపోయావనుకో, యోగి అయిపోయావనుకో, మహానుభావుడు అయిపోయావనుకో, అయినా ఈ మూడు విడిచిపెట్టకు. యజ్ఞ దాన తపస్సు. ఒకవేళ నేను పెద్దవాళ్ళం, పెద్దవాళ్ళం అయిపోయాను, పెద్దవాళ్ళం అయిపోయాం అనుకోండి, మీరు పుణ్యంగా అనుకోండి, మీరు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి, ఈ మూడు విడిచిపెట్టదు. ఒకటి యజ్ఞం, 2 దానం, 3 తపస్సు. ఈ 3 ప్రాణం ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎడిపోయేవాడికి విడిచిపెట్టకు. యజ్ఞం అంటే ఏం లేదు. యజ్ఞం అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అగ్నిహోత్రంలో నెయ్యిని వామం చేయటం అని అనుకుంది. యజ్ఞం అంటే ఏం లేదు, కొంచెం స్వార్థాన్ని మనం తగ్గించుకుని ఇతరులకు మనం ఏదైనా సహకారం చేయగలిగితే అది చెప్తాం. కొంతమందికి అజీర్తిగా ఉన్న వాడికి అన్నం పెడతా ఉంటారు, కానీ ఆకలితో బాధపడే వాడికి నేను పెట్టమంటే నేను పెట్టమంటాను. మనం అందరం చేసే పని ఏంటంటే, ఎవడైతే అజీర్తితో బాధపడుతున్నాడో వాడికి పెడతా ఉన్నాం, ఆకలితో బాధపడేవాడికి ఎవరికి పెట్టం మనం అన్నాం. మీరు ఆకలితో బాధపడేవాడికి ఎవరికైనా మీరు అన్నం పెట్టారనుకోండి అది ఇచ్చిన. ఒక చదువు లేని వాడికి ఏదైనా చదువు చెప్పారనుకోండి ఏం ఆశించకుండా అది ఇచ్చిన. కానీ ఎవడైతే, ఒకటి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మానవ జాతి మీద అత్యంత ప్రేమ ఉన్నవాడు కానీ టీచర్ కింద పనికిరాడు అసలు. మీ ఇంట్లో ఉన్న వ్యక్తులను మీరు ఎలా ప్రేమించుకుంటున్నారు? మొత్తం సృష్టినంతా ఎలా ప్రేమించగలిగిన వాడు టీచర్గా పనికొస్తాడు, కానీ లేకపోతే జగద్గురువు అవ్వలేదు, లోకగురువు అవ్వలేడు, పరమాచార్యుడు అవ్వలేదు. ఇంకా మొత్తం సృష్టినంతా ఎవడైతే ప్రేమిస్తున్నాడో వాడు అనుగ్రహించగలడు. సత్య సాక్షాత్కారం లేని వాడు మన అనుగ్రహించలేడు. ఎందుకన్నా ఆచార్య వారు అన్నారో చోట, నీకు చాలామంది స్నేహితులు ఉండొచ్చు, నీకు నిజమైన స్నేహితులు ఎవరో నీకు తెలుసా అన్నారు. మనకి అందరికీ అందరూ స్నేహితులే, చేతిలో బెల్లం ఉంటే అందరూ స్నేహితులే. ఆ చేతిలో బెల్లం అయిపోతే ఒక్కడ కనపడ్డ కీరా ఫెడ్రస్ ఏమి కనపడు. చేతిలో బెల్లం మొక్కుంటే అందరూ స్నేహితులే, చేతిలో బెల్లం లేకపోతే ఇంకెవరు స్నేహితులేరు. ఒకరి చేతిలో మన చేతిలో బెల్లం అయిపోయింటారు, అంతకుముందు తెలుసు వాళ్ళు కూడా మీ దేవుడు అని అడుగుతారు. మా ఆచార్య వారు ఏమన్నారంటే, ఎవరు నీకు నిజమైన స్నేహితులంటే నువ్వు అజ్ఞానంలో పడకుండా, నువ్వు దోషంలో పడకుండా, నువ్వు బలహీనతల్లో పడకుండా, చెడ్డ పనులు చేయకుండా నిన్ను ఎవరైతే కాపాడుతున్నాడో వాడు నీకు నిజమైన స్నేహితుడు. నీ మనసు చెడు పనులు చేయాలనిపిస్తానికి అందులోంచి నీకు సలహా చెప్పి అలవాట్ల నుంచి నేను ఎవడైతే మళ్ళిస్తున్నాడో, నువ్వు నరకానికి వెళ్లకుండా నేను ఎవడైతే కాపాడుతున్నాడో వాడే నువ్వు అని స్నేహితుడు. అందరూ స్నేహితుడు కాదు, నీళ్ళే నీకు నిజమైన స్నేహితుడు. నీలో ఏదైనా చెడు ఉంటే చెడుని తగ్గించి నీలో మంచిని ఎవడైతే పెంచుతున్నాడో వాడే నీకు నిజమైన స్నేహితుడు. అందరూ స్నేహితుడు అనుకోకు, వాడే నిజమైన స్నేహితుడు. ఈ మధ్యన ఒక మహాత్ముడు అన్నాడు, పూర్వం ఎంతో మంది రాజులు మహారాజులు చక్రవర్తులు రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళే ఒట్టి చేతులతో వెళ్ళిపోయారు అయ్యా. మామూలు వాళ్ళు కాదు, మహారాజ్యాలు మహాసామ్రాజ్యాలు పరిపాలించిన వాళ్ళే ఒట్టి చేతులతో వెళ్ళిపోయారు. మనం ఎంత, మన ఆస్తులు ఎంత, మన ధనం ఎంత, సామ్రాజ్యాధిపతులు ఒట్టి చేతులతో ఉంటే మనం పట్టుకెళ్ళేదంటే అంటే నీకేదో నీకున్న చిన్న చిన్న అవకాశాలను బట్టి నువ్వు గర్వం తెచ్చుకోవద్దు. అంటే కారణం చెప్పమంటారండి, ఏదైన తపస్సులు ఎందుకు చేయమని భగవంతుడు చెప్పాడంటే, పూర్వజన్మల్లో మన ఏదైనా దోషాలు ఉంటే, మనలో పూర్వజన్మల్లో మనకి మానసికమైనటువంటి జబ్బులు ఏమైనా ఉంటే, అంటే మానసికమైనటువంటి బలహీనతలు ఏమైనా ఉంటే, ఏదైనా దురాలోచనలు దురాలోచనలు కనుక ఉంటే యజ్ఞదాన తపస్సుల వల్ల అవి పాటపడిపోతాయి. మీకు ఏదైనా కొంచెం చెడ్డ ఉందనుకోండి, మంచిని పెంచుకుంటే చెడ్డ తగ్గిపోతుంది, ఉన్నా తగ్గిపోతుంది. అలాగే పూర్వజన్మలో మీకు ఏదైనా చెడు సంస్కారాల నుంచి జన్మలోకి మీరు వచ్చినప్పటికీ నిజమైన తపస్సు వల్ల నెమ్మదిగా ఆ పూర్వజన్మలో నుంచి వచ్చిన వాటి యొక్క ఆ అలవాట్ల యొక్క ఆ దురాలోచన యొక్క ఆ వేగం తగ్గిపోతా ఉంటుంది. దుర్గుణాలన్నీ దురాలవాట్లన్నీ మనసులో ఉంటాయి కదా, దాని మనసుని ఎంతో పెట్టి మనసును తప్పింపజేస్తే అది మనసును తప్పింపజేయటమే, మనసుని పిండటమే తపస్సు. తడిగుడ్డను ఎలా పిండుతాము, అలా మనస్సును పిండటమే తపస్సు. అంటే తడిగుడ్డ పిండితే నీళ్లు కరతాయి, మనస్సును పిండితే బ్రహ్మానుభవం పొందటం కోసం, బ్రాహ్మీ స్థితిని పొందటం కోసం, సత్యమైనటువంటి బ్రహ్మమును పొందటం కోసం ఏ విషయాలైతే ఏ అలవాట్లు అయితే మనకు అడ్డస్తున్నాయో అవి గాలి బూడిద అవుతాయి. మనసు మాయం అవ్వాలి, మనసు ఏం చేయాలి, మనము మాయం చేయాలి. మనసు మాయం చేయాలంటే దాని మూలం మనస్సుకి దాని మూలం తెలుస్తుంది మాయం. మనసు మూలంలో ఎవడున్నాడు, భగవంతుడే ఉన్నాడు. అంటే మనస్సు ఎప్పుడైతే దాని మూలానికి తెలిసిందో, ఇప్పుడు నీకు మనస్సు ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తమవుతుందో, మనోమరంలో ఉన్న చైతన్యానికైనా నువ్వు తెలుసుకుంటే ఇప్పుడు నీకు చైతన్యమే నేనుగా వ్యక్తం అవుతుంది, బ్రహ్మమే నీకు నేనుగా వ్యక్తం అవుతుంది, అప్పుడు అహం బ్రహ్మాస్మి. ఇదనుకున్నా అదే. అంటే నువ్వు శరీరం అనుకున్నా బ్రహ్మమే, మనస్సు అనుకున్నా బ్రహ్మమే, లేదా ఇదే నేను అనుకున్నా అదే నువ్వు. ఏదనుకున్నా అదే, ఇష్టం చేత అనుకో, కానీ ఏదనుకున్నా నువ్వు అదే. నువ్వు అనుకోవటాన్ని బట్టి అది కాకుండా పోవు. నేను బ్రహ్మమని కాదు, బ్రహ్మమని కాదు నువ్వు అనుకోవచ్చు. నువ్వు అనుకున్నా బ్రహ్మమే, అనుకోపోయినా నేను బ్రహ్మమని కాదు, నేను బ్రహ్మమని కాదు దేహమునే నువ్వు అనుకున్నా నువ్వు బ్రహ్మమే, నేను మనస్సునే అనుకున్నాను నేను బ్రహ్మమే, నేను బ్రహ్మం సత్యం ఉంటే సత్యం అది బ్రహ్మం. నువ్వు బ్రహ్మం అనుకున్నా బ్రహ్మమే, అనుకోకపోయినా బ్రహ్మమే, ఇది అనుకున్నా బ్రహ్మమే, అది అనుకున్నా బ్రహ్మమే, ఏదనుకున్నా నువ్వు బ్రహ్మమే. అది కాకుండా ఎక్కడికి పోతావు, అది నీవే, అది నీవై. దానికి పుట్టుక లేదు, దానికి చావలేదు. అది ఎప్పుడు తెలుస్తుంది దానికి పుట్టుక లేదు చావలేదని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు నీకు దేహం ఏ విధంగా అయితే అనుభవంలో ఉందో, నీ మనస్సు ఏ విధంగా అయితే నీకు అనుభవంలో ఉందో, నీ అలవాట్లు అయితే ఏ విధంగా అయితే నీకు అనుభవంలో ఉన్నాయో, నీ హృదయంలో ఉంటుంటే ఆ బ్రహ్మం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది దానికి పుట్టుక లేదు, దానికి చావు లేదు, దాని స్వరూపమే ఆనందం అని. కొంతమంది అవతార పురుషుల్ని ఆరాధిస్తారు, కొంతమంది గురువుల్ని ఆరాధిస్తారు, కొంతమంది డైరెక్ట్ గా బ్రహ్మమునే ఆరాధిస్తారు. అయితే మీరు అవతార పురుషుని ఆరాధించినా పొందిది బ్రహ్మమని, గురువుని ఆరాధించిన పొందిది బ్రహ్మమునే. కొంతమంది గురువుని ఆరాధించకుండా అవతార పురుషుని ఆరాధించి డైరెక్ట్గా ఆ బ్రహ్మమును ఆరాధిస్తారు. బ్రహ్మమును ఆరాధించి ఆరాధించి దానికోసం తప్పించి అదే అవుతారు. అయితే మీరు గురువుని ఆశ్రయించినా అవతార పురుషుని ఆశ్రయించినా మీరు పొందేది మటుకే బ్రహ్మమునే. ఈ కామక్రోధాల్లోంచి బయటకు వచ్చిన మహాత్ములు కూడా కీర్తికాంక్షలోంచి బయటకు రాలేరట. నిన్నటం చెప్పాడు, ఒకవేళ కామక్రోధాల్లోంచి మనిషి విడిపోయాడు అనుకోండి బయటకు, వాడు కీర్తికాంక్షలోంచి బయటకు వస్తాడని చెప్పడం అది అన్నీ పోగా, కామక్రోధాలు పోగా, అసూయ పోగా, అన్నీ పోగా 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 ఎప్పుడో చివర అంతస్తులో ఆ సాధన యొక్క చివరి భాగంలో తపస్సు యొక్క లోతులు పెరుగుతూ అంటే అప్పుడు పోతుంది ఆ కీర్తి. భేదబుద్ధి నశించాక నేను వేరు నేను వేరని భేదబుద్ధి నశించిన తర్వాత కీర్తికాంక్ష పోతున్నా, కానీ భేదబుద్ధి రవంతన్నా ముళ్ళంతన్నా చింతాకంతా నీ కీర్తికాంక్ష పోదని మిల్టన్ ప్యారడైస్ రాష్ట్రంలో చెప్పాడు. కొంతమంది మంచి పనులు చేసేవాళ్ళు కూడా గౌరవం ఎంత వస్తుంది, మంచి పని చేస్తాను ఎంతో బ్యాలెన్స్ లెక్కలు వేసుకుని కాగితం తీసుకుని కూడుకులు తీసివేస్తారు అన్నీ వేసుకున్నా మంచి పని చేస్తారు, కానీ అతను మంచి పని కూడా చేయడు. ఈ మంచి పని చేస్తాం దీనివల్ల మనకి ఎంత పేరు వస్తుంది ఎంత గౌరవం వస్తుంది 10 మందిలో మనకి ఇందులో సోషల్ స్టేటస్ ఏమైనా పెరుగుతుందో పెరగదా ఇవన్నీ ఆలోచించుకుని వాడు అప్పుడు చేస్తాడు ఆ పరసలో ₹10 పైసలు. అది చెప్పాడు అనమాట మిల్టన్ చెప్పింది. ఇదే ఒకవేళ నువ్వు కామక్రోధాల నుంచి బయటకు వచ్చేసినప్పటికీ ఆ పేద బుద్ధి పూర్తిగా నశించే వరకు, వేరు బుద్ధి పూర్తిగా నశించే వరకు నువ్వు కీర్తికాంక్షల నుంచి బయటకు రావడం చాలా కష్టం. చాలామంది మహాత్ముని పీడించి పీడించి కీర్తికాంక్ష పీడించి పీడించి కానీ వాళ్ళని విడిచిపెట్టదు. ఒకవేళ సాధనలో అన్ని వాసనలు పోగా, అన్ని తలంపులు పోగా, అన్ని కోరికలు పోగా, అన్ని అలవాట్లు పోగా, చివర పీడించే కాంక్ష కీర్తి కాంక్ష అన్నాడు మిల్టన్. నువ్వు నేర్చుకునే విద్యలను కూడా మనసు ఎంత నిజమో, మనసు ఎంత నిజమో ఆ విద్యలు కూడా అంతే, నా చదువులు కూడా అంతే నిజం. ఏం చేయ మనసు అడిగినప్పుడు చదువులు కూడా అణిగిపోతాం. అది గారలిద్దరిలో నీకు మనసు అణిగిపోతాం. అంటే నువ్వు మనసుతో నేర్చుకునే విద్యలు కూడా అక్కడ అణిగిపోతున్నాయి. కానీ గాఢ నిద్రలో మనసు అణిగిపోయిన తర్వాత కూడా ఒక వస్తువు ఉంది, అదే వాస్తవం, అదే యథార్థం, అదే చైతన్యం, అదే దైవం, అదే ఆత్మ, అదే బ్రహ్మ. అది ఎవరికి అందుతుంది? మనస్సు విజృంభించే వాడికి అందదు, మనస్సు అణిగిన వాడికి అందుతుంది. మనస్సు అణిగిన వాడికి ఏమొస్తుంది? ఒక మనిషికి మనస్సు అణిగిందా లేదా ఎలా తెలుస్తుందంటే మనస్సు అణగిన వాడికి గర్వం ఉంటుంది, మనస్సు అణిగిన వాడికి వినయం ఉంటుంది. మనస్సు అణిగితే అక్కడ వినయం ఉంటుంది, మనస్సు అనకపోతే అక్కడ గర్వం ఉంటుంది. వినయం ఏం చేస్తుంది? వినయం వచ్చే కొద్దీ తూకం పెరుగుతూ ఉంటుంది. ఇది వినయం పెరుగుతా అంటే వైరాగ్యం పెరుగుతుంది, వైరాగ్యం పెరిగితే అక్కడికి విజ్ఞానం కలుగుతుంది. విద్య లేకుండా వినయం రాదు, వినయం లేకపోతే విజ్ఞానం రాదు. ఏం చేత వినయం వల్ల విజ్ఞానం వస్తుంది? మనిషి యొక్క తూకం పెంచుతుంది వినయం. కొంతమంది ఎప్పుడు చూసినా నార్మల్గానే ఉంటారు, ఏ సంఘటన బాహ్యంగా జరిగే ఏ సంఘటన వాడిని చలింపజేయదు. బాహ్యంగా జరిగే సంఘటన ఏది చలింపు ఏం చేత తన కళతో చూస్తున్నటువంటి లోకానికి తనకి ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో ఆ వస్తువు వాడై ఉన్నాడు కాబట్టి వాడు దేనికి చలించడు. భగవాన్ చెప్తూ ఉండరు అహంభావం ఉంటే అంతా ఉండదు లేకపోతే ఇది లేదు. అహంభావం అంటే మీరున్నారు, అహంభావం అంటే నేనున్నాను, అహంభావం అంటే లోకం ఉంది, అహంభావం అంటే పూర్వజన్మ ఉంది, అహంభావం అంటే రాబోయే జన్మ అన్నీ ఉన్నాయి. పుణ్యం ఉంది, పాపం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది, ఏది ఉంటుంది? అహంభావన ఉంటే, ఆ వ్యక్తి భావన ఉంటే, ఆ పాశ నిత్యాన్ని ఉంటే, అది లేకపోతే ఏది లేదు. ఒకడవు నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరిది జాలము అది నాచ. ఉన్నది ఉంటే వస్తువు, ఉన్నది ఉంటే అదే బ్రహ్మం, అదే ఏకం, అదే అదే ఏకం, అదే జ్ఞానం, అదే అఖండం, అదే ఆనందం, అదే శాంతి, అదే సుఖము, అదే ఉండటం. మాయ నుంచి విడుదల పొందితేనే కానీ ఎవడో నాకు తెలియదు. ఈ మాయ ఎవరిది? మీదే. అంచేది నాకు దారిస్తే ఈ మాయ నాకు తప్పిస్తే నేను పొందుతాను. నేను మీకు తెలియకుండా నేను ఈ మాయలో ఉన్నానా? అంటే నీకు తెలుసు కదా నేను మాయలో ఉన్నానని. అంటే ఆ మాయను తొలగిస్తే, ఆ మాయ దారిస్తే నేను పొందటానికి నేను పనికి వస్తాను, కానీ దారి పోతే నేను ఎక్కడ పొందుతాను? రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారంటే మాయ అనేది ఒక వల లాంటిది, మాయ అనేది ఒక వల లాంటిది. వల ఎవడేశాడో వాడి పాదాల దగ్గర ఉన్న చేపలు వలలో పడవు, దూరంగా ఉన్న చేపలు పడతాయి, భగవంతుని పాదాలను ఎవరైతే విడిచిపెట్టకుండా ఉన్నాడో వాడి మాయని వల్ల పడ్డావు, భగవంతుని దూరంగా ఉన్న వాళ్ళందరూ చేపలు పడినట్టు వల్ల పడిపోతారని చెప్పారు. గాఢ నిద్రలో మీరందరూ సుఖంగా ఉన్నారు, అక్కడ నేననే తలంపలేదు. జాగ్రత్త అవస్థలోకి వచ్చేవరకు నేననే తలంపు వస్తాను. గాఢ నిద్రలో నీకు ఏ జ్ఞానం అవుతుందో, గాఢ నిద్రలో ఏ సుఖం అవుతుందో, గాఢ నిద్రలో ఏ శాంతి అవుతుందో అది నీకు రాకుండా ఏ ఎవరంటే వస్తున్నారు, ఈ నేననే తలంపు నీకు అడ్డస్తాను. ఈ నేననే తలంపు ఇదే నీకు ఆటంకం. ఎవరో నీకు జ్ఞానం రాకుండా ఇతరులు కాదు ఆటంకాలు, నీ నేననే తలంపు నీకు ఆటంకం. అంచేత ఈ నేననే తలంపు ఎక్కడైతే ఉదయిస్తుందో, ఎక్కడైతే పుడుతుందో దాన్ని కనుక్కో. తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన వారు శ్మశానానికి వెళ్ళే వరకు మనం రోజు నేను నేను అంటున్నాం. ఈ నేను ఎవరని విచారణ కొంచెం ఒక క్షణం కూడా చేయరు. ఇదే మహామహామహ ఆ నేననే తలంపు యొక్క మూలం మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు, కనీసం ఎవరు రోజు నేను నేను అంటున్నాం. ఈ నేను ఎవరు ఏంటి, ఈ నేను ఈ నేనుకి నాకు సంబంధం ఏంటి అసలు, విచారణ కొంచెం ఒక క్షణం కూడా చేరు. ఈ నేనుకు నాకు సంబంధం లేదు అసలు. ఆ సంబంధం పొందనుకోవటం వల్ల మనకి వేరు జన్మలు కొందరు జన్మలు వచ్చేస్తారు. మీ గాఢ నిద్రలో సంసారం ఉందా? సంసారం లేదు. సంసారం తీసుకొచ్చేది కూడా నేనని తలం పేరు. మీ పునర్జన్మ తీసుకొచ్చేది కూడా ఈ నేనని తలం పేరు. కానీ ఎవరు ఈ నేను, దీనికి నాకు సంబంధం ఏమిటి అసలు? ఈ నేననే తలంపుకి ఎంత చాకరీ చేస్తున్నాను నేను, ఇంత చాకరీ నా చేత చేయించుకుంటాను, ఇది ఎవరో అని కనీసం మీరు ఆ నేననే తలంపును మీరు ప్రశ్న వేయటం లేదు, దాన్ని సందేహించడం లేదు. అసలు అది అదే మీరు అనుకోవటం వల్ల దాన్ని తొలగించుకోవడానికి మీరు ప్రయత్నం చేయటం లేదు. ఏ విషయాలైతే మిమ్మల్ని బాధపడుతున్నాయో ఒకసారి ఏంటి ఈ విషయాలకి గొడవలకి నాకు సంబంధం ఏంటని ఒక ప్రశ్న వేసుకొని సడన్ గా నిప్పు మీద నీళ్లు వేస్తే ఎలా ఆరిపోతుందో మీ దుఃఖం కూడా అలా ఆరిపోతుంది. ఈ దేహానికి ఈ లోకానికి ఈ కర్మకి ఏ మూలతలంపు అయితే మిమ్మల్ని బంధిస్తుందో కనీసం దాని కృష్ణ ఏమిటి, ఈ నేనికి నాకు సంబంధం ఏంటి, నేనే తలంపుకి దానికి సంబంధం ఏంటి, అదేవరు నేనెవరు, ఎందుకు ఇంత గొడవ, ఇంత రుష్టు, ఇంత గొడవ ఏమిటి అని కనీసం మీరు దాన్ని అనుమానించడం లేదు, దాన్ని ప్రశ్నించుకోవటం లేదు. కనీసం దాని మూలం మీకు తెలియకపోతుంది వేరే విషయం, కనీసం దాన్ని మీరు ప్రశ్నించుకోవటం లేదు. దానికి మనకు సంబంధం ఏమిటనేటువంటి ఏంటని ప్రశ్న కూడా మీకు రావటం లేదు. ఇలా కొన్ని వేరే జన్మలు మీకు గడిచిపోతుంది. ఒక ఈ నేననే తలంపు నువ్వు అనుకున్నా, ఎన్ని కోటి జన్మలు నువ్వు అనుకున్నా అది నువ్వు కాదు. అనుకుంటే అనుకో అదే నువ్వు. ఏది నువ్వు? ఆ బ్రహ్మమే నువ్వు. నేను అనుకోవద్దు ఎవడన్నాడు, అనుకుంటే అనుకో, అనుకున్నాను అది. ఈ నేననే తలంపు నువ్వు అది నువ్వు కాదు. అదే కనుక నువ్వు అయితే గాఢ నిద్రలో కూడా నేనని తలంపుని నిలిచిపెట్టవు. ఏదైతే నువ్వు కాదో, ఏదైతే నువ్వు కాదో, దాంట్లో నుంచి ఏదైనా విడిపోవటం తప్పదు. దేహం మనం కాదు, అందులో సెపరేట్ అవ్వాలి. మనస్సు మనం కాదు, అందులో సెపరేట్ అవ్వాలి. అంటే దేహమే మనం కానప్పుడు ఇంకా బంధువులోని సెపరేట్ అయ్యే ప్రశ్న అనేది మామూలుగా సెపరేట్ అయిపోతుంది. దేహాన్ని బట్టే కదా బంధువులు, దేహం లేకపోతే బంధువు ఎవరికి? హృదయం లేకపోతే మనస్సు లేదు, మనస్సు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే లోకం లేదు. హృదయంలోంచి మనసు వస్తాం, మనసును బట్టి దేహం వస్తాం, దేహాన్ని బట్టి లోకం వస్తాం, అంతే కదా. దేహం లేని వాడికి లోకం లేదు, మనసు లేని వాడికి దేహం లేదు, హృదయం లేకపోతే మనసు లేదు. అదే మనం, ఇది ఆ బ్రహ్మమే మనం. అంటే కనీసం నువ్వు ప్రశ్న అది ఏమైనా తలంపుకి నీకేం సంబంధం లేదు, కనీసం దానికి అదే నువ్వు అనుకోవటం లేదు. నేను పీడిస్తాం ఏంటి దీనికి నాకు సంబంధం అనే ప్రశ్న వేసుకుంటే ఏమి లేదు. ఆ నేననే తలంపే కాదు, ఎవడైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనుకోండి, ఏంటి వాళ్ళకి మనకి సంబంధం ఏంటి అని ప్రశ్న వేసుకుంటే అప్పటికప్పుడు మీకు చల్లారిపోతుంది. అయితే నీ జ్ఞానానికి ఆటంకం ఎవరో నీ నేననే తలంపే. ఈ జ్ఞానానికి ఆటంకం ఎవరు? నీ నేననే తలంపే. అంటే అది పుట్టుచోటును కనుక్కో. అది ఎక్కడైతే నేననే తలంపు ఉదయిస్తున్నది అది కనుక్కో. దాని పుట్టిన చోటుని కనుక అది చూస్తే అది మాయమవుతుంది. మనస్సు మామూలుగా మాయమవుతుంది, దాని పుట్టిన చోటు అది చూసింది అనుకోండి మరుక్షణంలో మాయమవుతుంది. అయితే మనస్సు తాను పుట్టిన చోటు అది తేలిగ్గా చూస్తుందా? తేలిగ్గా అక్కడికి వెళుతుందా? అంత లోతుకి దిగుతుంది అది, అంత లోయల్లోకి వెళుతుందా? దానికి ఎంత పుణ్యబలం ఉండాలి, సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం రావటానికే యజ్ఞ దాన తపస్సు. అందుకే కృష్ణుడు చెప్తే నూడి విడిచిపెట్టుకున్నాడు. యజ్ఞం విడిచిపెట్టద్దు, దానం విడిచిపెట్టద్దు, తపస్సు విడిచిపెట్టద్దు. తపస్సు లేకుండా బ్రహ్మము తెలియదు. నాలుగు మాటలు మీకు చెబుతున్నాం అనుకోండి, నాకు తపస్సు లేదనుకోండి, నేను చెప్పినా ఈ మాటలు మీకు అర్థం కావు. మీ ఎదో కోరకుండా చెప్పినా మా మాటలు మీకు అర్థం కావు. అవి దానివల్ల మీకేం ప్రయోజనం. ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడ శక్తి కలుగుతుంది. అక్కడ ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడి నుంచి శక్తి కలుగుతుంది. అంటే మనస్సు అణిగిన చోట నీకు మౌనం వస్తుంది. గంటల తరబడి ప్రసంగాలు చేసి, అనేక పుస్తకాలు రాసి, అనేక ప్రసంగాలు చేసినా, అనేక పుస్తకాలు రాసినా ఒక్కడ కూడా మారు మనసు రాకపోవచ్చు. కానీ ఎవడైతే తన మనోమూలంలో అణిగి, ఎవరికైతే మనస్సు యొక్క మూలం తెలిసిందో, అక్కడ మనస్సు అణిగిందో, ఎవడైతే మౌన స్థితిని పొందాడో, ఆ శాంతి స్థితిని పొందాడో, వాడిని చూచి వాడిని ఆదర్శంగా పెట్టుకుని, వాడు మాట్లాడకపోయినా, వాడి ప్రసంగాలు చేయకపోయినా, వాడి గ్రంథాలు రచించకపోయినా, వాడి మౌన శక్తి మిమ్మల్ని ఆవరించి మీ జీవితాలకు మార్పు తీసుకొచ్చి మీ మనస్సును మారు మనసులు చేసి మీ మనస్సును ఉపసంహరించుకునేలాగా ఆ మౌన శక్తి పనిచేస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా కూర్చొని ఇంటికారు ఏదైనా మాట్లాడతాను, ఈ మాట ఇంటికి వస్తాం, మీరు ఆలోచన మీ ఇంటికి వెళ్ళతో మాట్లాడండి, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడతాం, అసలు ఈ మాట ఎందుకు వస్తుంది, ఎక్కడ చూస్తాం, అది ఏమైనా ఎదటి వాళ్ళకి జ్ఞానం కోసం చెబుతున్నారా మాట, అయితే మీకు గొప్ప కోసం చెబుతున్నారా, అది ఎవరైనా ఎదటి వాళ్ళని నిందించడానికి చెబుతున్నారా? ఏమండి, జ్ఞానం కోసం చెప్పే మాటలు మనలో ఒకటి ఉండదు, మనల్ని మనం పోడుకోవటం, లేదా ఇతరులను తిట్టడం కోసం, లేదా ఇతరులు అవునెచ్చి ఉంటే అది కించపరచడానికి ప్రయత్నం చేయటం, లేదా మిమ్మల్ని అందరినీ నేనే భరిస్తున్నానని చెప్పడానికి. చాలామంది 100 మాటలు మాట్లాడితే అందులో 199 మాటలు అజ్ఞానం మాటలు, దానివల్ల అహంభావన పెరుగుతూ ఉంటుంది, మనకు తెలియటం లేదు. అసలు మాట ఎందుకు వస్తాను, నువ్వు మాట్లాడవలసిన పని ఏంటి, అవసరం ఉంటే మాట్లాడుతున్నావా, అవసరం ఉంటే మాట్లాడవచ్చు, అది కూడా భగవంతుడు చూస్తాడు, అవసరం ఉంది నువ్వు మాట్లాడుతున్నావా, అవసరం ఉంటే మాట్లాడవచ్చు, లేకపోతే అవసరం లేకుండా నీ గొప్ప కోసం, నీ వ్యక్తిత్వం కోసం, నీ వ్యక్తిత్వం పెంచుకోవడానికి నువ్వు మాట్లాడుతున్నావు. అలా మాట ఎందుకు వస్తాను, ఈ ప్రతి మాట వచ్చినప్పుడు మీరు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాను, నన్ను ఈ మాటతో నాకు పని ఏంటి, ఈ మాట నిజంగా మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా అని మీరు జాగ్రత్తగా ఆలోచించి కనుక మాట్లాడుతుంటే మీరు ఇప్పుడే ఇక్కడే మీ జ్ఞానులు అయిపోతారు. దాన్ని వాక్కు చెప్పస్తాడు కృష్ణుడు. అంటే ఉపయోగం లేని మాటలు మాట్లాడకూడదు, ఉపయోగం లేని తలంపులు మనకు రానివ్వకూడదు. ఇంకేంటంటే మీ మాట నీ తలంపులు మీకు అజ్ఞానం పెంచేలా ఉండకూడదు. కొంతమంది ఏదైనా మంచి చేసినా మర్చిపోతారు, కొంతమంది చచ్చిపోయే వరకు తల మీద మోస్తూ ఉంటారు, అదొక కర్మ. ఆ మూత వల్ల కూడా వాడికి వ్యక్తి భావన పెరుగుతూ ఉంటుంది, అహంభావన పెరుగుతూ ఉంటుంది. మాయ నశిస్తుంది, మాయ నశించినది కాదు, ఎందుకు నశిస్తుంది చెప్పండి, మాయ మాయే కనుక నిజమైతే మీరు సాధన చేసిన అది నశించదు, మాయ నిజం కాదు కాబట్టి మీరు సాధన చేస్తే అది నశిస్తుంది. బాగా అర్థం చేసుకోండి, మాయే కనుక నిజం అనుకోండి మీరు సాధన చేసినది నశించదు, అది నిజం కాదు కాబట్టి మీరు సాధన చేస్తే అది నశిస్తుంది. అలాగే అలవాట్లు కూడా గుణాలు కూడా నిజం కాదు కాబట్టి మీరు సాధన చేసేటట్లు పోగొట్టుకోవచ్చు. మనం కల్పించుకున్నాయే, అందరూ అహంకారాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవిస్తున్నారు. అంటే అహంభావన లేని వాడిని ఆరాధిస్తే అహంభావన లేని స్థితికి వస్తుంది. అయితే నువ్వు కంగారు పడకు, నీ దుఃఖం గురించి కంగారు పడకు, నువ్వు నేను చాలా దుఃఖపడుతున్నావు అని కంగారు పడకు. దుఃఖానికి కారణమైనటువంటి అహంభావం నశిస్తే దుఃఖం కూడా నశిస్తుంది. దుఃఖం ఎక్కడుంది, బయట లేదు. దుఃఖం ఎక్కడుంది, అహంభావంలో ఉంది. అహంభావం నశిస్తే దుఃఖం కూడా నశిస్తుంది. ఎవరి మట్టుకు వాళ్ళకి కొంత విచారణ ఉండాలి, విచారణ వల్ల మీకు వివేకం పెరుగుతుంది, తెలివి పెరుగుతుంది, ఎక్కడ ఎలా ముసురుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు అహంభావన పోగొట్టుకోవటం వల్ల వచ్చే అంతస్తు, దానివల్ల వచ్చే యోగ్యత, దానివల్ల వచ్చే ఔన్నత్యం, దానివల్ల వచ్చే జ్ఞానం మీరు గుర్తిస్తే, ఆ గమ్యం యొక్క విలువ మీరు తెలిస్తే పోగొట్టుకుంటారు కదా, ఇది మీరు పోగొట్టుకోరు. బాగా అర్థం చేసుకోండి, మీరు అహంభావన పోగొట్టుకోవటం వల్ల వచ్చే సుఖం కానీ, దానివల్ల వచ్చే జ్ఞానం కానీ, దాని విలువ కనుక మీరు గ్రహిస్తంటే మీ దృష్టి అహంభావం మీద ఉన్నది గమ్యం మీద ఉంటుంది, ఆ గమ్యం కోసమే ఇది వదులుకుంటా ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు చూడండి, మాటకు మాట అందేవలేకండి పని చెడిపోతున్నాను ఊరుకుంటా ఉంటా ఉంటారు, మాటకు మాట అందేవచ్చు కానీ ఎన్ని పని చెడిపోతున్నాను సహనంతో ఉన్నామని చెప్తారు. అంటే సహనశీల మంచిది, అంటే సహనం వల్ల మనం హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. కొంతమందికి అసలు కొంచెం కూడా సహనం ఉండదు, ఆ సహనం లేని వాళ్ళకి అహంభావన తగ్గదు. ఇంకా సహనం పెంచుకుంటా అంటే అహంభావనకి అదే విరుగు. సహనం వల్ల మీకు శక్తి కలుగుతుంది, ఆ శక్తి వల్ల అహంభావన పలచబడిపోతా ఉంటుంది. మీకు నిద్రలో సుఖం ఉంది, నిద్రలో శాంతి ఉంది, అది ప్రయత్నం చేయటం వల్ల మీకు కలగటం లేదు. నిద్రలోనే సుఖం, నిద్రలోనే శాంతి, అది సహజంగానే మీకు వస్తుంది. ప్రయత్నం చేయటం అక్కర్లేదు, ప్రయత్నం ఏం చేయటం లేదు మీరు, అప్రయత్నంగానే మీకు ఆ సుఖం ఆ శాంతి మీకు తెలుస్తుంది. ఆ స్థితిని మెరుపులో కూడా రాబట్టడం అందుకే సాధన, అదే మన లక్ష్యం. ఆ స్థితి మీకు మెరుకులో రావడానికి సాధన కావాలి, అక్కడ సాధన లేకుండా వస్తాను. అదే స్థితి మెరుకులో రావాలంటే మీకు సాధన కావాలి, అది మెరుకులో తెచ్చుకోవటమే మీ లక్ష్యం, జీవిత లక్ష్యం అదే, దానికే మీ సాధన. అంటే ఏమిటి ఇక్కడ ఇంచి? అక్కడ నేననే తలంపు లేదు, ఇక్కడ నేననే తలంపు వస్తుంది. ఇక్కడ నేననే తలంపు రావటం వల్ల ఆ స్థితి ఇక్కడ పోతాను, ఉన్న స్థితి కానీ మనకు అందటం లేదు. అంటే ఈ నేననే తలంపును పోగొట్టుకోవటమే సాధన, ఆ గాడి నిద్రలో ఉన్న స్థితిని పొందటమే అదే గమ్యం, అదే లక్ష్యం, అదే డెస్టినేషన్ పొందవలసినది. అది ఎప్పుడో పొందుతాను, ఎక్కడో పొందుతాను కదా. రేపు రేపు అనుకోవద్దు, రేపుకు రూపు లేదు. ఈ జన్మలో నువ్వు చేయలేనిది వచ్చే జన్మలో చేస్తావు నిర్ధారణ లేదు. అంటే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడే ఇక్కడే ఆ మొదటి తలంపుని, ఆ మిథ్యా నేను, ఆ సైతాన్ని నేను పోగొట్టుకోడు అన్న ప్రయత్నం చేయి. అహంభావం పొమ్మంటే పోదు, దాని మూలం వెతికితే పోతుంది, అది నశిస్తుంది. అహంభావం ఎప్పుడైతే నశించిందో దుఃఖం కూడా నశిస్తుంది. లోపల ఉన్న బ్రహ్మం మీ కదా స్వరూపంగా వ్యక్తం. ఎప్పటికీ ఎవరికైనా మరణ భయం ఉంటుందండి? ఎవరికి ఉండదు. ఇప్పుడు ఉందా లేదండి మరణ భయం? ఇప్పుడు ఉంది. ఎందుకు వచ్చేస్తుంది? ఆ నేననే తలంపుల మరణ భయం కూడా వచ్చేస్తుంది. అది ఆ నేననే తలంపుని మీరు ప్రయత్నం చేసి ఆ నేననే తలంపు యొక్క మూలాన్ని చూసే నేననే తలంపును పోగొట్టుకుంటే ఇంకా మరణ భయం లేదు, మీకు పునర్జన్మ భయం లేదు, మరణ భయం లేదు. ఉన్నది ఒకటే ఆనందము, ఎక్కడ చూసినా ఆనందమే, ఆనందమే ఆనందము, సుఖమే సుఖము, శాంతే శాంతి. లోకాన్ని ఎవరు చూస్తున్నారు? మనసు చూస్తారు. లోకాన్ని ఎవరు చూస్తున్నారు? మనం చూస్తున్నారు. భగవాన్ అడుగు చూచేది ఎంత నిజమో చూడబడేది కూడా అంతేనా? ఈ రెండు అసత్యం. మనస్సు ఎంత నిజమో మనస్సు చేత చూడబడేది కూడా అనిజమే. ఏంటి చూడటానికి ఏముంది? ఏమి ఉన్నది ఒకటే వస్తువు. అంటే భగవాన్ దేనికి దేనికి ఆయనకి ఆకర్షణ గురికాడు. మనకి ఇంకేదో పవిత్రులు అవ్వటం కోసం కాశీ చూద్దాం రామేశ్వరం చూద్దాం అనిపిస్తుంది. అలా కాశీ చూద్దాం రామేశ్వరం చూద్దాం ఆయన తలంపు కూడా ఆయనకి రాలేదు. చూడటానికి ఏముంది అని వాడు ఏం లేదు, ఉన్నది ఒకటి బ్రహ్మ. అన్ని తలంపులే, కాశీ చూడాలనేది తలంపే, రామేశ్వరం చూడాలనేది కూడా ఆ తలంపులే. తలంపు లేకపోతే ఏం లేదు, తలంపు లేకపోతే రాగం లేదు, తలంపు లేకపోతే ద్వేషం లేదు, తలంపు లేకపోతే దుఃఖం లేదు, తలంపు లేకపోతే అసూయ లేదు, తలంపు లేకపోతే ఇప్పుడు నీకు పునర్జన్మ లేదు. అంటే మీరు నేననే తలంపు యొక్క మూలం మీరు చూడగలిగిన చూడలేకపోయినా దానికి నాకు సంబంధం ఏంటనే ప్రశ్న నేను ఒకసారి వేసుకో. ఇంకేది అదే మిమ్మల్ని పీడించేస్తాం. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు మీరు ప్రయత్నం చేస్తున్నారు, సాధన చేయాలంటున్నారు, సాధన లేకపోతే సిద్ధి కలగదంటున్నారు, సాధన చేయాలంటున్నారు. ఆ సాధన దేనికి? చేతులతో పూజ చేస్తున్నాం అది సాధన అనుకుంటున్నాం, మనసుతో ధ్యానం చేస్తున్నాం అది సాధన అనుకుంటున్నాం, మరి నోటితో జపం చేస్తున్నాం అది సాధన అనుకుంటున్నాం. ఇవన్నీ సాధన సాధన అనుకుంటున్నారు, కానీ సాధన యొక్క గమ్యం ఏమిటి? ఆ నిజ్ఞానంలోంచి విడుదల పొందటమే, నీ సుఖానికి నీ శాంతికి ఏదైతే అడ్డొస్తుందో దానిలోంచి విడుదల పొందటమే సాధన యొక్క లక్ష్యం, సాధన యొక్క గమ్యం. అంటే సాధన చేసి తొలగించుకోవలసింది నేననే మొదటి తలంపుని. ఆ నేననే మొదటి తలంపుని సాధన చేసి తొలగించుకోవలసింది. దాని మూలం, దాని మూలం మన గమ్యం. నేను తొలగించుకోకపోతే దాని మూలం మనకి తెలియదు. దాని మూలం ఎందుకు మన గమ్యం? అక్కడే చైతన్యం ఉంది, అక్కడే చావు లేని స్థితి ఉంది, అక్కడే మరణం లేని స్థితి ఉంది. ఆ స్థితిని మనం పొందామా? ఇంకా మరణ భయం మనకులే. వాడి నిద్ర ఎవరికైనా మరణ భయం ఉండే, నేను చనిపోతానేమో చనిపోతానే, ఎవరికైనా గాడి నిద్రలో భయం, చావు అంటే ఎవరికైనా భయం వస్తుందండి? ఎవరికి భయం ఏంటి లేదు. ఏం చేత అక్కడ నేనని తలంపుడు? అలాగే ఇక్కడ జాగ్రత్త అవస్థలో కూడా మీరు నేనని తలంపును పోగొట్టుకుంటారని కొన్ని, ఇక్కడ కూడా మీకు చావు అంటే భయం పోతుంది. అంచేత నీకు తూకం పెరగాలవయ్యా, నువ్వు తేరిపోతున్నావు. భగవాన్ అంటున్నారు ఏమన్నారు, నువ్వు తేరిపోతున్నావయ్యా, కొంచెం బరువు పెరుగు, నువ్వు బాగా తేరిపోతున్నావు, కొంచెం బరువు పెరుగు, నీ మనసు తేరిపోతుంది. నీ మనసు గౌరవైతే దానికి భావనాభారం ఉంటే అది పుట్టిన చోటికి వెనక్కి తిరుగుతుంది. దానికి తూకం పెరగాలి, తూకం పెరిగితే లోపలికి వెళుతుంది, తూకం లేకుండా లోపలికి దిగదు. ఇక్కడ మాటను నిరోధించి, ప్రాణాన్ని నిరోధించి, వాక్కు నిరోధించి, ఆ లోతుల్లో ఉదయం యొక్క లోతులోకి దిగినప్పుడు నీ ఆ నేనని మూల తలంపు యొక్క మూలం నీకు తెలుస్తుంది. అంచేత తేలిక మనుషులకి తెలియదు, తూకం మనుషులకి తెలుస్తుంది. అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ దేహారోగ్యంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో, నీ మనసులోకి ఎటువంటి తలంపులు వస్తున్నాయి, మనసులోకి ఎటువంటి కోరికలు వస్తున్నాయి, ఎటువంటి సంస్కారాలు వస్తున్నాయి అని జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండు, మెలకువగా ఉండు, మెరుకుగా ఉండు. అశ్రద్ధ పనికి రాదు, అశ్రద్ధగా ఉండు. కృష్ణుడు ఉపాయం చెప్పాడు దీనికి. మీరు ఎవరితో మాట్లాడినా బ్రహ్మమున చూడండి, మీ మాటలో బ్రహ్మమున చూడండి, మీ పనిలో బ్రహ్మమున చూడండి, మీ కర్మలో బ్రహ్మమున చూడండి, మీ దైనందిన జీవితంలో బ్రహ్మమున చూడండి. ఏడు చూసినా బ్రహ్మమే, పైకి చూస్తే బ్రహ్మం, కింద చూస్తే బ్రహ్మం, కుడివైపు చూస్తే బ్రహ్మం, ఎడమవైపు చూస్తే బ్రహ్మం, మాట్లాడితే బ్రహ్మం, మాట్లాడకపోతే బ్రహ్మం. మీరు చేసే ఏదో పని చేసుకుంటున్నారు కదండి, బ్రహ్మని మీరు ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తారనుకుని అక్కడ కూడా బ్రహ్మమే చూడండి. ఆ మనిషిని కాదు మీరు చూసేది, ఆ మనిషిని చూస్తే మళ్ళీ మీకు పొగరబోతాను వస్తుంది. భగవంతు చెప్పాడు ఉపాయం చూడండి. మాట్లాడితే బ్రహ్మ పని చేస్తానంటే బ్రహ్మ పని చేస్తాంటే నిజం పని చేస్తున్నాను కదా బ్రహ్మని అనుకో. ఆ మంచి పని చేయాలనే తలంపు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేరణ వచ్చింది. ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మం నుంచి వచ్చింది. అది బ్రహ్మ. జ్ఞానాన్ని తెలుసుకోవాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలనే కాంక్ష నాకు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల బ్రహ్మంలోంచి వస్తుంది. నువ్వు తెలుసుకునేది బ్రహ్మమే, తెలుసుకోవాలనే కోరిక తెచ్చేది బ్రహ్మమే, నువ్వు పనిచేసేది బ్రహ్మమే, నీ మాట బ్రహ్మమే, నువ్వు వంట బ్రహ్మమే, నీ బియ్యము బ్రహ్మమే, నీ నిప్పు బ్రహ్మమే, నీ పొయ్యి బ్రహ్మమే. పొయ్యి పైన బ్రహ్మం, పొయ్యి కింద బ్రహ్మం. నువ్వు మాట్లాడితే బ్రహ్మం, ఏదైనా పని చేస్తే బ్రహ్మం, వెళ్ళి చూసినా బ్రహ్మం. అలాగ బ్రహ్మం 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 అనుకుంటే నేను మాట్లాడు, బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. నువ్వు ఎక్కడ చూసినా బ్రహ్మమే చూడు, బ్రహ్మమైపోతావు, మరణాన్ని జయించి వచ్చేస్తావు. ఆ మన జన్మ మరణాల ప్రవాహంలోంచి బయటకు వచ్చేసి ఏవల గట్టుకు వచ్చేస్తావు. బ్రహ్మమే సత్యమే బ్రహ్మం. బ్రహ్మము సత్యం అనే సంగతి నీకు తెలియకపోయినా సత్యమే బ్రహ్మం ఒకటి. బ్రహ్మమే సత్యం అని మీకు తెలియదు అనుకోండి, నీకు తెలియకపోయినా అదే సత్యం. మీరు ఎవరికైనా మంచి చేస్తున్నారనుకోండి, అది కూడా బ్రహ్మమే. ఇంకేత ఆ మంచి చేసే తలంపు ఎవరు కలగజేశారు మీకు? బ్రహ్మం కలగజేసింది. అది బ్రహ్మమే, ఇది బ్రహ్మమే, అది బ్రహ్మమే, ఇది దట్ ఈజ్ పర్ఫెక్షన్, దిస్ ఈజ్ పర్ఫెక్షన్, దిస్ ఈజ్ పర్ఫెక్షన్, దట్ ఈజ్ పర్ఫెక్షన్, అంతా బ్రహ్మం. మనం ఎక్కడ ప్రమాదంలో పడుతున్నామని చెప్పమంటారంటే, ఆ పూజ గదులు ఉన్నాయని చెప్పి జాగ్రత్తగా ఉంటాం. ఆ పూజ గదిలోంచి బయటకు వచ్చామా ఇంకా దెయ్యం పట్టుకున్నట్టు ఉంటాం. ఇంకా దెయ్యం పట్టే పూజ గదిలో 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంటామండి. తర్వాత దేవుని తాళం వేసేస్తాం, బయటకు వచ్చే తలుపులు వేసేస్తాం కదండి, తాళం వేసేస్తాం. మళ్ళీ రేపు బుద్ధిని ఏదో పాయసం ఏదో వండుతా ఉండే, కానీ ఈ లోపల ఆయన తాళం వేసి ఆ గదిలో ఉంచుతా ఉండే. గదిలో ఉంచేసి ఇంకా బయట ఆ దేవుడి గదిలోంచి బయటకు వచ్చేసిన తర్వాత దెయ్యం ఎలా ప్రవర్తిస్తుందో మనం ఎలా ప్రవర్తిస్తాం. దెయ్యం పట్టినోడు, దెయ్యం పట్టినోడు ఎలా ప్రవర్తిస్తాడు, బయటకు ఎలా ప్రవర్తిస్తాడు అంటే ఏంటి? మనం ఏమనుకుంటున్నామండి, దేవుడి గదిలో ఆ జీవితం వేరే అనుకుంటున్నాం, ఈ జీవితం వేరే అనుకుంటున్నాం. నీకు అర్థమవుతుంది? ఆ దేవుడి గదిలో ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నావో లోకంలో జీవించేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా ఉంటే ఇది కూడా బ్రహ్మం అనుకుంటే అక్కడ బ్రహ్మం ఎలా అనుకుంటున్నావు దేవుణ్ణి, బయట కూడా లోక జీవితంలో నువ్వు ఇది వేరు అది వేరు అనుకుంటున్నావు. ఇక్కడ కూడా నువ్వు అంత జాగ్రత్తగా ఉంటే అలా ఇది కూడా బ్రహ్మమైన తపనతో జపంతో నువ్వు దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నావో, నువ్వు చేసే కర్మలో దేవుణ్ణి చూస్తే, మాటలో దేవుణ్ణి చూస్తే, పనిలో దేవుని చూస్తే నువ్వు దేవుడు అవుతావు. అంటే మనం దేవుడు ఎదురుకుండా కూర్చున్నప్పుడు అది వేరనుకుంటున్నాం, బయటకు వచ్చి లోకంలో పనిచేసుకున్నప్పుడు ఇది వేరనుకుంటున్నాం. అది వేరు, ఇది వేరే కాదు, అక్కడ ఎలా ఉన్నావు ఇక్కడ అలా ఉన్నాం. ఇది బ్రహ్మమే, అది బ్రహ్మం, అది బ్రహ్మమే, ఇది సరసమే. మనం ఏమనుకుంటాం, అది వేరు ఇది వేరు అనుకుంటాం. ఇప్పుడు దేవుడికి మనం ఏదైనా ఒక అట్టి పని పెడతాం అనుకోండి, దానం చేసామనుకుంటాం, దానం చేసామనుకుంటాం. అలాగే ఎవరికైనా మనిషికి ఇస్తాం అనుకోండి జీవుడికి, అప్పుడు ఏమనుకుంటాం, దానం చేసామనుకున్నాం. అక్కడి నుంచి మన పతనం ప్రారంభం అన్నారు. నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు ఏమనుకుంటున్నావు, పూజ అనుకుంటున్నావు. అలాగే మనిషికి ఇచ్చినప్పుడు కూడా పూజ అనుకో, దానం అనుకో, కాదు పూజ అనుకో. అది ఏమిటో పూజ, అప్పుడు నీ చైతన్య స్థాయి పెరుగుతుంది. అప్పుడు ఈ నేననే తలంపు మూలం తనంతట తానికి నీకు తెలియకూడదు. అంటే అది పలచబడిపోతూ ఉంటుంది. ఆ నేననే మొదటి తలంపు అది వీకన్ అవుతూ ఉంటుంది, పలచబడుతూ ఉంటుంది. పుణ్యబలం అవసరం దీనికి. మీరు ఏదైనా పని చేస్తున్నారనుకోండి, దాంట్లో కూడా మీరు బ్రహ్మమే చూడండి. దాంట్లో కూడా బ్రహ్మమే, మీ తెడ్డి బ్రహ్మం, మీ బియ్యం బ్రహ్మం, ఉప్పు బ్రహ్మం, ఉడకటం బ్రహ్మం, మీరు తినటం బ్రహ్మం, ఇంకా ఒకటే బ్రహ్మం. మీరు అన్నం వండేటప్పుడు ఈ తెడ్డి తిప్పుతారు కదా, ఆ తెడ్డి బ్రహ్మమే. అలా బ్రహ్మభావన పెంచుకోగా 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 మీకు జీవభావన తగ్గిపోతుంది. మీరు జీవభావన తగ్గిపోతుంది, లోకవాసన తగ్గిపోతుంది. బ్రహ్మభావన పెంచుకుంటున్నారనుకోండి, జీవలక్షణాలు తగ్గిపోతాయి, జీవభావన తగ్గిపోతుంది. మీరు స్లోగా మీరు ఏదైతే అవును అదే అయిపోతారు. మీరు తెలియకపోయినా బ్రహ్మమే. మీరు తెలుసుకుంటే సుఖం, తెలియకపోతే దుఃఖం. తెలుసుకుంటే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. తెలుసుకుంటే విద్య, తెలియకపోతే అవిద్య. ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి నీ మనోదేహము ఉపయోగించుకోవనుకో. భగవాన్ చెప్పి లెక్క ఏంటంటే, ఎక్కడ చెబుతున్నారు ఇక్కడ మీరు 100 సంవత్సరాలు బతికారనుకోండి అనుకున్న మాట. బ్రహ్మమును తెలుసుకోవడానికి 100 సంవత్సరాలు ఒక్క సంవత్సరం మీరు ఉపయోగించుకున్నారనుకోండి, మిగతా 99 సంవత్సరాలకి లోకానికి సంబంధించిన విషయాల్లోనే మీరు మీ జీవితాన్ని అంతా ఖర్చు పెట్టేశారనుకోండి, మీరు 1 సంవత్సరం బతికినట్టు లెక్క. ఇంకా 1 సంవత్సరం బతికినట్టు లెక్క అంటే మిగతా 99 సంవత్సరాల జీవితం స్వప్నంతో సమానం. బ్రహ్మం మటుకు స్వప్నం కాదు, బ్రహ్మం మటుకు స్వప్నం. అది తప్పించి మిగతా అయినా స్వప్నమే. అది తెలుసుకోవడానికి మీ మనోదేహాలు 100 సంవత్సరాలు 1 సంవత్సరం ఉపయోగిస్తే అదే మీకు సద్వినట్టు, మిగతా 99 సంవత్సరాలు కూడా నిప్పులో పెట్టిన కట్టెలు లాంటి. నిప్పులో పెట్టిన కట్టెలకు ఏ గతి పడుతుందో మిగతా 99 సంవత్సరాల జీవితానికి అదే గతి పడదు. ఇప్పుడే పెట్టిన కట్టెలు ఏమైతే బూడిద అవుతుంది. మిగతా 99 సంవత్సరాలు కూడా బూడితోడు సమానం. ఈచేత అవన్నీ స్వప్నంతో సమానం. ఒకవేళ మనోదేహములను బ్రహ్మానుభవం పొందడానికి ఉపయోగించుకోవడానికి వీటి ప్రయోజనం ఏంటన్నారు పదం. ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి, సత్య సాక్షాత్కారం పొందటానికి ఈ మనోదేహములను ఉపయోగించుకోవనుకో దేని ఎందుకని ఈ మనోదేహములు ఎందుకు నీకన్నారు. ఈ మనోదేహములతో భోగాలు బాగా అనిపిస్తానుకోండి, వచ్చే జన్మలు ఈ భోగాలే రోగాల కింద వస్తాయి మనకి. భగవాన్ అంటున్నారు, నీ మనస్సును హృదయంలో ముంచలేవనుకో, నీ మనసును తీసుకెళ్ళి హృదయంలో ముంచలేవనుకో, హృదయంలో ఉంచలేవనుకో, హృదయంలో ముంచలేవనుకో, హృదయంలో ఉంచలేవనుకో, హృదయంలో స్థిరంగా నీ మనసును నిలబెట్టలేవనుకో, నువ్వు అలా చేయలేకపోతున్నావు అనుకో, ఆ అంతస్తు నీకు లేదనుకో, ఆ యోగ్యత నీకు లేదనుకో, ఆ అర్హత నీకు లేదనుకో, ఆ తోకం ఒకవేళ నీకు లేకపోతే అంటే సరే సరే డైరెక్ట్గా మీ హృదయంలోకి తీసుకెళ్ళి మీ మనస్సు నిలబెట్టగలిగితే మంచిదే. ఒకవేళ నిలబెట్టలేదు అది తేలిపోతుంది అనుకోండి, మీ మనస్సు మీరు ప్రయత్నం చేస్తున్నారనుకోండి, అది ఉండనని బయటకు వచ్చేసి తేలిపోతుంది అనుకోండి, మీ స్వభావం తేలిక స్వభావం అనుకోండి, ఏమంటే అది వచ్చి తేలికపోతుంది. అలాగే మీరు కంగారు పడి మొత్తానికి సాధన విడిచిపెట్టకండి. బయట సత్పురుషులు ఉంటారు, సదపురుషులు ఉంటారు, మహానుభావులు ఉంటారు, మహాత్ముడు ఉంటారు, ఎందరో మహానుభావులు, ఎందరో శగరాజు గారు అన్నారు కదా, ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనములు. అంచేది మీరు అది ఆ తోకం మీకు సరిపోవటం లేదనుకో, మనస్సు ముంచుదామనేది మొలవటం లేదనుకోండి, కంగారు పడకండి, సాధన విడిచిపెట్టకండి, ప్రయత్నం విడిచిపెట్టకండి. ఏం చేస్తారంటే సాధువులతోటి, సత్పురుషులతోటి, మహానుభావులతోటి సాంగత్యం చేయటం నేర్చుకోండి. కంగారు పడి మొత్తానికి వదిలేయకండి. ఆ బయట మీరు ఏ లక్ష్యాన్ని అయితే సాధించాలనుకున్నారో ఆ లక్ష్యాన్ని కొంతమంది పొందిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళతోటి అసోసియేషన్, ఓలీ కంపెనీ, ఓలీ కంపెనీ, వాళ్ళతో సహవాసం చేయండి. సత్పురుషులు అన్నీ ఇస్తారటండి, అన్నీ ఇచ్చి మోక్షాన్ని కూడా ఇస్తారట కదా. సజ్జన సాంగత్యంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది ఒకరికి కావాలంటే. ఉపవాసం వేరు, లంకనం వేరు, మీకు అర్థమవుతుందా? మన సాధన ఎలా ఉందంటే లంకనాలు చేసినట్టు ఉంది. సాధన చేస్తున్నాం, ఆ లంకనం చేసినట్టు ఉంది. ఆ లంకనం చేసి వాడు ఏం చేస్తాడు, తినేయాలి ఉంటుంది, ఆడికి జ్వరం ఉంది కాబట్టి ఆడికి ఇష్టం లోపల ఇష్టంగానే ఉంది, ఆడు అయిష్టంగా ఫస్ట్ ఉంటాడు. కానీ ఉపవాసం కూడా ఎలా ఉంటాడు, ఇష్టంగా ఫస్ట్ ఉంటాడు. లంకనం వేరు, ఉపవాసం వేరు. అంటే లంకనం చేసి కూడా అన్నం తిండవు, ఉపవాసం చేసి కూడా అన్నం తిండవు, అయితే వాడు అయిష్టంగా చేస్తూ ఉంటాడు. అది ఏది అలంకనం, ఉపవాసం చేసి కూడా అన్నం తిండవు, ఇష్టంగా చేస్తూ ఉంటాడు. అవటానికి అది ఉపవాసమే, ఇది పట్టణ, రెండు పట్టణ కాల్చుకోవటమే. కానీ ఎంతో తేడా ఉంది ఆ భావంలో, ఎంతో ఎంతో తేడా ఉంది. ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం, ఆ లంకనంలో చేసినట్టు చేస్తున్నాం. అంటే మీరు కంగారు పడద్దు. ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ టు స్టాప్ వర్రీయింగ్, వర్రీ పడిపోకండి, కంగారు పడవద్దు. ఒకవేళ మీ మనసుకు తోకం సరిపోతుంది కంగారు పడకండి. ఒకవేళ మీకు పుణ్యబలం తక్కువ ఉంటే, సాధనా బలం తక్కువ ఉంటే, పూర్వజన్మల్లో మీరు చేసుకున్నటువంటి సుకృతం తక్కువ ఉంటే, మీ మనసును ముంచుదామన్న మురగద తీరిపోయి వచ్చేస్తా ఉంటుంది బయటికి అది. అంచేది మీరు ఏం చేస్తారంటే కంగారు పడవద్దు. బాహ్యంగా కొంతమంది అంతస్తును పొందిన వాళ్ళు, మీకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ ఉన్నవాళ్ళు, మీకంటే ఎక్కువ వివేకవంతులు, మీకంటే ఎక్కువ బుద్ధిమంతులు ఉంటారు, వాళ్ళతో సహవాసాలు చేయండి, వాళ్ళతో సాంగత్యం చేయండి, వాళ్ళతోటి సాంగత్యం చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ వల్ల, వాళ్ళ శాంతి తరంగాలు, వాళ్ళ కాంతి తరంగాల వల్ల మీకేమవుతుందంటే, మీ మనస్సు మీకు తెలియకుండా, మీకు కష్టం తెలియకుండా, మీకు బాధ తెలియకుండా, మీ మనస్సు హృదయాభిముఖంగా వెళ్ళటానికి ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ సాధన పని చేయకపోతే బాహ్యంగా సత్పురుషులతోటి గోలీ కంపెనీ చేయటం మానకండి, ప్రయత్నం చేయండి. అందుకే అనిష్టం సాధుపురుషులతోటి, మహాత్ములతోటి సహవాసం కోసం అవసరమైతే ఈ భూమి యొక్క అంచు దాకా ప్రయాణం చేయండి. అది ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, అది కూడా దాన్ని ఒప్పుకుంటున్నారు భగవాన్. అంటే సాధు సాంగత్యం కూడా నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి, నీ పురోగతికి, నీ చైతన్య స్థాయి పెరగడానికి, నీ తూకం పెరగటానికి, నీ వివేకవంతుడై జీవించడానికి మీరు సాధు సాంగత్యం, సజ్జన సాంగత్యం, హోలీ కంపెనీ, మహానుభావులతోటి పరిచయం అది కూడా నీకు సహకరిస్తుంది. కంగారు పడకండి. నీకు వర్షాగ్రహం ఉన్నాయో జ్వరం వచ్చేసింది అనుకోండి, ఇంకా తగ్గదేమనిపిస్తుంది, తగ్గిపోతుంది. అయితే తగ్గదేమనిపిస్తుంది, 2 నెలల నుంచి తగ్గటాలే, ఇంకా తగ్గుతుంది ఎందుకు అనిపిస్తుంది. అలాగే నీకు ఏదైనా అజ్ఞానం ఎన్ని జన్మల నుంచి ఉన్నా కంగారు పడకండి, కంగారు పడి మీరు ప్రయత్నం చేస్తే అది పోతుంది, అది నిజం కాదు కాబట్టి పోతుంది. ఈ సత్పురుషులు ఏం చేస్తారంటే బయట ఉన్న మనసుని అంతర్ముఖం చేస్తారు. లోపల గురువు ఏం చేస్తారంటే, ఇప్పుడు దూడకు చూడండి, తెరల పిండి కానీ, పచ్చగడ్డి కానీ, తవ్వు నీళ్ళు కానీ దూడకు చూపిస్తే నెమ్మదిగా మన దగ్గరకు వచ్చేస్తుంది. వాడేం చేస్తాడు లోపల గురువు, ఆ లోపల ఉన్న శాంతి, లోపల ఉన్న సుఖం కొంచెం రుచి చూపించడం మొదలెడతాడు నా దగ్గరకు వచ్చేట. పచ్చగడ్డి ఇలా చేతితోటి పట్టుకుంటే దూడ ఏ విధంగా అయితే వచ్చేస్తుంది, దాన్ని తెలవట్టండి, ఇలా పట్టుకుంటూ వచ్చేస్తుంది, తవ్వు నీళ్ళు పట్టుకుని వచ్చేస్తుంది. మీరు తెలగ పిండి పట్టుకుని అలా నిలబడండి, ఆ దూడని చూస్తుంది అనుకుంటే అది వచ్చేస్తుంది. ఆ లోపల గురువు ఏం చేస్తాడంటే మీకు ఏ కొన్ని ఆకర్షణ చూపిస్తాడని కొన్ని రుచి చూపిస్తాడని, అది రుచి చూపిస్తే మీరే గెంటుకుంటూ గెంటుకుంటూ మీరు లోపలికి వెళ్ళిపోతారు. అంటే ఆ తెరగపిండి చూపిస్తాడనమాట. అప్పుడు తెరగపిండి నేను చూపించడానికి దోడిని ఆ దోడిని ఎలాగో ఎవరు కొట్టక్కర్లేదు, దానిపై వచ్చేస్తాడు. అలాగే తెరగపిండి చూపించిన దోళ్ళు ఎలాగ వెళ్ళిపోతాయో మన మనస్సు అంతర్దృష్టి కలిగాక ఆ హృదయంలో ఉన్న గురువు ఏం చేస్తాడటండి, కొంత ఆ హృదయంలో ఉన్న సుఖము శాంతి రుచి చూపిస్తాడటండి. అది రుచి చూపించినప్పుడు మనకు తెలుస్తుందటండి దానితో సమానమైన సుఖం కానీ దానికి మించిన సుఖం కానీ ఈ లోకంలో కానీ స్వర్గలోకంలో కాదు లేదు. అటువంటి సుఖాన్ని చూపిస్తాడు. అంటే మన జీవితంలో ఎప్పుడూ అనుభవానికి రాని సుఖాన్ని చూపిస్తాడు. అది చూపించేటప్పటికి ఆ నేత మనకు దొరికేటప్పటికి లోపలికి మనం నెమ్మదిగా నెమ్మదిగా నెట్టుకుంటూ 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 వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ పుస్తకాన్ని నేను పట్టుకుని ఉన్నాను, ఈ పుస్తకాన్ని వదిలేస్తాను అనుకుని ఇదేమవుతుందండి, కింద పడిపోతాం. నేను పైకి ఎందుకు వెళ్ళలేదు, కిందకి ఎందుకు పడతామండి, పైకి వెళ్ళిపోతుంది కదా. పుస్తకం భూమికి ఆకర్షణ శక్తి ఉంది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి నేను చేయి తీసేటప్పటికి పుస్తకం కింద పడిపోతుంది. కింద పడమని నేను చెప్పక్కర్లేదండి, వేరంతలాగే పడిపోతుంది. ఏం చేయాలి, పడిపోతుంది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది. నా చెయ్యి ఇరవై పుస్తకాన్ని వదిలేసినట్టే మన అలవాట్లు మనం వదిలేస్తే, మన దేహవాసన లోకవాసన శాస్త్రవాసన మన అలవాట్లు మన కుయుక్తులు మన కుతంత్రాలు మన కుచేష్టలు మన అతని వదిలేసి అటువంటి మనసును తప్పించేసామనుకోండి, మనసును సెపరేట్ చేసామనుకోండి, సరిగ్గా ఈ పుస్తకాలు కింద భూమి మీద ఎలా పడుతుందో ఆ మనస్సు చెల్లి హృదయం గుహలో పడిపోతుంది. అంటే నా పిడికిల్లోంచి దీన్ని విడిపించడానికే నేను చేసి సారణ, నా పట్టులోంచి పుస్తకాన్ని వదిలేస్తే సరే దానితోనే కిందకి దారిపోతుంది. అలా నీ అలవాట్లోంచి నీ మనసును సెపరేట్ చేసి వదిలేదు దాని దానంతరం హృదయంలోకి పడిపోదు రాలిపోదు. అది హృదయంలోకి వెళ్లకుండా హృదయంలో స్థిరపడకుండా నీ అలవాట్లు దాన్ని అలా పట్టి ఉంచుతున్నాయి నీ మనసు సహస్రారం. భగవాన్ ఒక మంచి మాట చెప్పారు, మీరు ఎవరితో చెప్పకండి, మీరు ఇలా కూర్చోండి, అందరిలా కూర్చోండి, మనకి ఏ తలంపులు వస్తున్నాయి, మంచి తలంపులు చెడు తలంపులు ఏదో వస్తున్నాయి కదా, తలంపు తలంపు ఏదో తలంపులు వస్తున్నాయి. ఈ తలంపులు ఎందుకు వస్తున్నాయి, విషయాల కారణంగా వస్తున్నాయి. ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ నువ్వు అనుభవించిన నువ్వు ఊహించిన విషయాల వల్ల నీకు ఈ తలంపు వస్తుంది, అయితే నీకు తలంపు ఉదయించడానికి అవకాశం లేదు. జ్ఞానం ఎలా ఉంటుంది, బ్రహ్మం ఎలా ఉంటుంది, కర్తృత్వ రహితంగా ఉంటుంది, కర్తృత్వ రహితంగా ఉంటుంది, విషయ రహితంగా ఉంటుంది, దృశ్య రహితంగా ఉంటుంది, అది సుజ్ఞానం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమంచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల నా కుడి చేయి ఎడం చేయి ముట్టుకుంది కదండి, ఈ స్పర్శ నాకు తెలుస్తుంది కదండి. ఏమండి, మీ భక్తి కనుక కొంచెం అభివృద్ధి అయితే ఈశ్వరుని స్పర్శ అంత మీకు స్పష్టంగా తెలుస్తుంది.